ಸಭಾಯೈ ನಮಃ. ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ. ಶ್ರೀ ಮಹಾಸರಸ್ವತ್ಯೈ ನಮಃ. ಶಿವಾಯ ವಿಷ್ಣುರೂಪಾಯ ಗುರವೇ ನಮಃ. ಶಿವಾಯ ವಿಷ್ಣುರೂಪಾಯ ಗುರವೇ ನಮಃ. ಶ್ರೀ ಮಹಾಕಾಳಿ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಮಹಾಸರಸ್ವತಿ ಸ್ವರೂಪ ಜಗದಂಬಾಯೈ ನಮಃ. ವಿಶ್ವೇಶಂ ಮಾಧವಂಡುಂಡಿಂ ದಂಡಪಾಣಿಂಚ ಭೈರವಂ ವಂದೇ ಕಾಶೀಂ ಗುಹಾಂ ಗಂಗಾಂ ಭವಾನೀಂ ಮಣಿಕರ್ಣಿಕಾಂ ಭೂಮಿಸ್ಥಾಪಿ ನಯತ್ರ ಭೂಃ ತ್ರಿದಿವತೋಪ್ಯುಚ್ಚೈರಥಸ್ಥಾಪಿಯ ಯಾ ಬದ್ಧಾ ಭುವಿ ಮುಕ್ತಿದಾಶ್ಚುರಮೃತಂ ಯಸ್ಯಾಮೃತಾಯಂತವಃ ಯಾ ನಿತ್ಯಂ ತ್ರಿಜಗತ್ಪವಿತ್ರತಟಿನೀತಿರೇ ಸುರೈಃ ಸೇವ್ಯತೆ ಸಾ ಕಾಶೀ ತ್ರಿಪುರಾರಿರಾಜನಗರೀ ಪಾಯಾದಪಾಯ ಜಗತ್. ಆನಂದಮಾನಂದವನೇ ವಸಂತಂ ಆನಂದಕಂದಂ ಹತಪಾಪಬೃಂದಂ ವಾರಾಣಸೀನಾಥಮನಾಥನಾಥಂ ಶ್ರೀವಿಶ್ವನಾಥಂ ಶರಣಂ ಪ್ರಪದ್ಯೇ. ಓಂ ನಮಃ ಪುಂಡರೀಕಾಕ್ಷ ಭಾಕ್ಷ್ಯಾಂತಸ್ಯ ಉಚಿದಾಯಿನೇ ಸಹಸ್ರಶೀರ್ಷಾ ಪುರುಷಃ ಸಹಸ್ರಾಕ್ಷಸಹಸ್ರಪಾತ್. ನಮಾಮಿ ತೇ ಪದದ್ವಂದ್ವಂ ಸರ್ವದ್ವಂದ್ವನಿವಾರಕಂ ನಿರ್ದ್ವಂದ್ವಯಾ ಧಿಯಾ ವಿಷ್ಣು ಜಿಷ್ಣ್ವಾದಿಸುರವಂದಿತ ಮಾತರ್ಭವಾನಿ ತವ ಪಾದರಜೋ ಭವಾನಿ ಮಾತರ್ಭವಾನಿ ತವ ದಾಸತರೋ ಭವಾನಿ ಮಾತರ್ಭವಾನಿ ನ ಭವಾನಿ ಯಥಾ ಭವೇಸ್ಮಿನ್ ತದ್ಭಾಗ್ಭವಾನ್ಯನುದಿನಂ ನ ಪುನರ್ಭವಾನಿ. ಅನ್ನಪೂರ್ಣೇ ಸದಾ ಪೂರ್ಣೇ ಶಂಕರ ಪ್ರಾಣವಲ್ಲಭೆ ಜ್ಞಾನವೈರಾಗ್ಯಸಿದ್ಧ್ಯರ್ಥಂ ಭಿಕ್ಷಾಂ ದೇಹಿ ಚ ಪಾರ್ವತಿ ದೇವಿ ಸುರೇಶ್ವರಿ ಭಗವತಿ ಗಂಗೆ ತ್ರಿಭುವನ ತಾರಿಣಿ ತರಳ ತರಂಗೆ ಶಂಕರ ಮೌಳಿ ವಿಹಾರಿಣಿ ವಿಮಲೇ ಮಮ ಮತಿರಾಸ್ತಾಂ ತವ ಚರಣಯುಗಳೇ. ಡುಂಡಿರಾಜಂ ಗಣೇಶಾನಂ ಸರ್ವವಿಘ್ನೌಘನಾಶನಂ ತಂ ವಂದೇ ವಿಶ್ವನಾಥಸ್ಯ ಪ್ರಿಯಪುತ್ರಂ ಶಿವಾಪ್ತಯೇ ದೇವರಾಜ ಸೇವ್ಯಮಾನ ಪಾವನಾಂಗ್ರಿಪಂಕಜಂ ವ್ಯಾಳಯಜ್ಞಸೂತ್ರಮಿಂದುಶೇಖರಂ ಕೃಪಾಕರಂ ನಾರದಾದಿಯೋಗಿವೃಂದವಂದಿತಂ ದಿಗಂಬರಂ ಕಾಶಿಕಾಪುರಾಧಿನಾಥ ಕಾಲಭೈರವಂ ಭಜೆ ಕಾಶಿಕಾಪುರಾಧಿನಾಥ ಕಾಲಭೈರವಂ ಭಜೆ. ರತ್ನಭದ್ರಾಂಗಜೋದ್ಭೂತಂ ಪೂರ್ಣಭದ್ರಸುತೋತ್ತಮಂ ವಿಶ್ವೇಶ್ವರ ಪ್ರಿಯಂ ಯಕ್ಷಂ ವಂದೇಹಂ ದಂಡನಾಯಕಂ ಶ್ರೀಸರ್ವೌಘನಾಶಿನೀಂ ದೇವೀಂ ನಮಾಮಿ ಮಣಿಕರ್ಣಿಕಾಂ ಮೋಕ್ಷದಾತ್ರೀಂ ಪೂತತಮಾಂ ಶ್ರೇಯೋರೂಪಾಂ ಶಿವಪ್ರಿಯಾಂ ಶಾರದಾ ಶಾರದಾಂಬೋಜ ವದನಾ ವದನಾಂಬುಜೆ ಸರ್ವದಾ ಸರ್ವದಾಸ್ಮಾಕಂ ಸನ್ನಿಧಿ ಸನ್ನಿಧಿಂ ಕ್ರಿಯಾತ್ ಗುರವೇ ಸರ್ವಲೋಕಾನಾಂ ಭಿಷಜೇ ಭವರೋಗಿಣಾಂ ನಿಧಯೇ ಸರ್ವವಿದ್ಯಾನಾಂ ದಕ್ಷಿಣಾಮೂರ್ತಯೇ ನಮಃ. ವ್ಯಾಸಂ ವಸಿಷ್ಠನಪ್ತಾರಂ ಶಕ್ತೇ ಪೌತ್ರಮಕಲ್ಮಷಂ ಪರಾಶರಾತ್ಮಜಂ ವಂದೇ ಸುಖತಾತಂ ತಪೋನಿಧಿಂ ಶ್ರುತಿಸ್ಮೃತಿಪುರಾಣಾನಾಮಾಲಯಂ ಕರುಣಾಲಯಂ ನಮಾಮಿ ಭಗವತ್ಪಾದಶಂಕರಂ ಲೋಕಶಂಕರಂ. ಅಜ್ಞಾನಾಂ ಜಾಹ್ನವೀತೀರ್ಥಂ ವಿದ್ಯಾತೀರ್ಥಂಚ ವಿವೇಕಿನಾಂ ಸರ್ವೇಷಾಂ ಸುಖದಂ ತೀರ್ಥಂ ಭಾರತೀತೀರ್ಥಮಾಶ್ರಯೇ. ಶ್ರೀ ಶ್ರೀ ಪರಮಹಂಸ ಪರಿವರಾಜಕಾಚಾರ್ಯ ವರ್ಯುಲು ಭಾರತೀತೀರ್ಥ ಮಹಾಸ್ವಾಮಿ ಶ್ರೀಚರಣುಲ ಶ್ರೀಪಾದಪದ್ಮಮುಲಕು ಶ್ರೀ ಶ್ರೀ ವಿಧುಶೇಖರ ಭಾರತೀ ಸ್ವಾಮಿ ವಾರಿ ದಿವ್ಯ ಪಾದಪದ್ಮಮುಲಕು ಸಾಷ್ಟಾಂಗ ನಮಸ್ಕಾರಮುಲು ಚೇಸುಕೊನಿ ವ್ಯಾಸಪ್ರೋಕ್ತಮೈನಟುವಂಟಿ ಸ್ಕಂದಪುರಾಣ ಅಂತರ್ಗತ ಕಾಶೀಖಂಡ ಪ್ರವಚನ ಪ್ರಾರಂಭಿಸಿಕೊಂಡಾಂ. ನಿನ್ನಟಿ ರೋಜುನ ಜ್ಯೇಷ್ಠ ಸ್ಥಾನಲ್ಲೋ ಉನ್ನಟುವಂಟಿ ಕಂದುಕೇಶ್ವರ ಲಿಂಗಂ ಯೊಕ್ಕ ಪ್ರಾಮುಖ್ಯಂ, ಅಲಾಗೇ ವ್ಯಾಘ್ರೇಶ್ವರ ಲಿಂಗಂ ಯೊಕ್ಕ ಪ್ರಾಮುಖ್ಯಂ, ಇಂಕಾ ಅನೇಕ ಪರಾಶರಾದಿ ಅನೇಕ ಲಿಂಗಮುಲ ಯೊಕ್ಕ ಪ್ರಾಮುಖ್ಯಾನ್ನಿ ಗುರಿಂಚಿ ಜ್ಯೇಷ್ಠ ಸ್ಥಾನಲ್ಲೋ ಕಾಶೀಪುರಾಲೋ ಉನ್ನ ಲಿಂಗಮುಲನ ಗುರಿಂಚಿ ಚೆಪ್ಪುಕುನ್ನಾಂ. దాదాపుగా అక్కడ 5,000 లింగములు ఉన్నాయి ఆ ప్రాంతంలో చుట్టుపక్కల. అప్పుడు ఆ రోజుల్లో ఇప్పుడు ఇప్పుడంతా 15-20 అట్లా ఉన్నాయి. తర్వాత హిమవంతుడు వారాణసికి వచ్చి అల్లుడు కుమార్తె ఎలా ఉన్నారో చూద్దామని, సరే ఈ వైభవం చూచి తను ఏవో చాలా తీసుకొని వచ్చాడు, రత్నాలు మణులు. తన వైభవం, విశ్వనాథుని వైభవం ముందు తన వైభవం ఎందుకు పనికిరాదని సిగ్గుచెంది మళ్ళీ ఇంకొకసారి చూద్దాంలే అల్లుడు నిన్ను కూతుర్నని, కాశీకి వచ్చి ఊరికే వెళ్ళకూడదు, లింగ ప్రతిష్ఠ చేస్తే సర్వం వస్తుందనుకొని వరుణానది తటంలో తెల్లవారే లోపల లింగ ప్రతిష్ఠ చేశాడు. అక్కడ తను ప్రతిష్ఠ చేసినట్లు ఫలకాన్ని కూడా రాయించాడు. ఆ తర్వాత తెల్లవారే లోపలే ఇవన్నీ జరిగిపోయినాయి. మందిర నిర్మాణం తన వాళ్ళందరి చేత చేయించాడు, ప్రతిష్ట చేశాడు. తెల్లవారుజామున వెళ్ళి పంచనదంలో స్నానం చేశాడు, కాలభైరవుణ్ణి దర్శించుకున్నాడు, కోట్లాది కోట్లాది రకరకాల రత్నాలు మణులన్నీ తెచ్చి ఆ కాలభైరవుడికి కొద్ది సమీపంలో రోడ్డు మీదనే కుప్పగా పూసి వెళ్ళిపోయినాడు. అవన్నీ కూడా మళ్ళీ ఇంకొకసారి వద్దాంలే అని చెప్పి ఆ రత్నములన్నీ కూడా ఒక మహాలింగంగా ఆవిర్భవించినాయి. అది అనాదిగా ఉన్న లింగమే. అతని యొక్క పుణ్యప్రభావం చేతను ఆ లింగం అప్పుడు ప్రకటితమైంది. అలాగే అక్కడ స్థాపించిన లింగం కూడా శైలేశ్వర లింగం అనే పేరుతో పిలువబడింది. అది అనాది సిద్ధమైన లింగమే. అప్పుడు మళ్ళీ దాన్ని మధ్యలో కొంతకాలం గుప్తంగా లుప్తమై ఉంటే మళ్ళీ దాన్ని హిమవంతుని యొక్క పుణ్య విశేషం చేత అది కూడా ఆయన చేత ప్రతిష్ఠితమై పునర్ప్రకటితమైంది. ఆ శైలేశ్వర, ఈ రత్నేశ్వర, ఈ వ్యాఘ్రేశ్వర, ఈ లింగములన్నీ కూడా చాలా సిద్ధలింగాలు, ముక్తిలింగాలు. కాశీలో 50 లింగాలలో ఇవన్నీ కూడా వస్తాయి. వాటి వల్లనే కాశీకి గొప్ప ముక్తిక్షేత్రంగా ప్రఖ్యాతిగాంచింది అనేది ఒక కథను కూడా చెప్పుకున్నాం. రత్నావళి రోజు వచ్చి గంధర్వకన్య వసుభూతిరాజు కుమార్తె సేవిస్తూ ఉండేది ఈ రత్నేశ్వరుని. తర్వాత అలా రాక్షసుడు ఒక రోజున ఆ రత్నేశ్వరుడు లింగంలో నుంచి, అమ్మా నీకు ఇవాళ రాత్రి కలలో వచ్చినవాడు నీ భర్త అవుతాడు, నీ పేరుతో సమానమైన పేరు అంటుందని చెప్పి చెప్పటం. ఈమె పేరు రత్నావళి. ఆ తర్వాత వాళ్ళే రోజు వచ్చి గంధర్వలోకం నుంచి సేవించి వెళుతూ ఉండేవాళ్ళు రత్నేశ్వరలింగాన్ని. ఒకరోజు అలా వెళుతుంటే సుబాహుడనే రాక్షసుడు బంధించి తీసుకొని వెళ్ళడం, వాళ్ళని పాతాళ లోకానికి తీసుకొని వెళ్ళడం. అక్కడ తల్లి అమ్మా నాన్న మమ్మల్ని రక్షించండి వాళ్ళు కేకలు పెడుతుంటే చెలికెత్తెలతో పాటు రత్నచూడు ఈమె పేరుతో సమానం, రత్న వళి అయితే ఈమె రత్నావళి, రత్నచూడు వచ్చి ఈమెను అతన్ని చంపి వీళ్ళందరినీ రక్షించడం. వాళ్ళ వృత్తాంతం అంతా తెలుసుకున్న తర్వాత ఈ రత్నచూడు కూడా రత్నేశ్వరుణ్ణి ఒక బావి ఉన్నది అక్కడ సుఖోదమని, ఆ బావి ద్వారా రోజు పాతాళలోకం నుంచి కాలభైరవుడి దగ్గర ఈ రత్నేశ్వరుని మందిరం దగ్గరికి వస్తాడు. వచ్చి రత్నేశ్వరుని రోజు రత్నాలు ఇచ్చి సేవించెళ్తాడు నాగరాజు శంఖచూడు అనే నాగరాజు కుమారుడు. ఆయనకు కూడా నేను ఒక రాక్షసుని చంపుతావు, ఒక స్త్రీలను రక్షించడం కొరకు ఆ అమ్మాయిని నీకు భార్య అవుతుందని ఆ రత్నేశ్వరుడు చెప్పాడు. సరే అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మామూలుగా అందరూ కూడా బావిలో మునిగి వచ్చేసేసారు, ప్రదక్షిణాలు చుట్టూ చేస్తున్నారు. నారదుడి వల్ల వసుభూతి గంధర్వరాజు తెలుసుకున్నాడు, వచ్చి విషయమంతా తెలుసుకుని ఆ రత్నేశ్వరి రత్నావళికి రత్నచూడికి వివాహం చేశారు. ఇది చాలా సిద్ధిప్రదమైంది, అన్ని కోరికలు తీరుతాయి, భుక్తిముక్తి ప్రదమైంది. పెళ్లి కాని వాళ్ళకు పెళ్ళిళ్ళు అవుతాయి, కన్య కానీ తర్వాత వరుడు కానీ ఎవరైనా సరే అన్ని రకాల సిద్ధిప్రదమైంది. కారణ వారణాసిలో ఉన్నటువంటి అది రత్న సమానమైనటువంటిది ఆ లింగం అని దాని గొప్పతనాన్నంతా కూడా నిన్న చెప్పుకున్నాం. ఇవాళ కృత్తివాసేశ్వర లింగం అని ఇంకొక మహా గొప్ప లింగాన్ని గురించి చెప్పుకుంటున్నాం. ఇది కూడా సిద్ధలింగాలు చెప్పాం కదా, ఒక 50 సిద్ధలింగాలు ఉన్నాయని, 42 + 8 = 50. ఆ 50 లింగాలలో ఈ కృత్తివాసేశ్వర లింగం కూడా చాలా గొప్పదండి. దాని గురించి ఇప్పుడు ముందు చెప్పుకుంటాం. ఆ తర్వాత ఇప్పుడు మందరాద్రి నుంచి విశ్వనాథుడు ఇక్కడికి వచ్చి ఉంటున్నాడు కదా, నందీశ్వరుడు భూలోకము పాతాళలోకము స్వర్గలోకాల నుంచి ప్రధానమైనటువంటి లింగములన్నీ కూడా తీసుకొని వచ్చి కాశీలో ప్రతిష్ఠ చేశాడు. ఆ తర్వాత అధ్యాయంలో ఆ లింగములు ఏవేవి, 68 గొప్ప గొప్ప లింగాలు బ్రహ్మాండంలో అవన్నీ కూడా తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేశాడు. తర్వాత అధ్యాయంలో అవన్నీ వస్తాయి, 68 లింగాలు. ఆ తర్వాత అధ్యాయంలో కాశీలో దేవీమూర్తులు ముఖ్యంగా ప్రధానమైనవి, వందలాది చాలా ఉన్నాయి, ముఖ్యమైన ప్రధానమైనటువంటి దేవీమూర్తులు ఒక 21 ఆ దేవీమూర్తులను గురించి చెబుతూ ఉంటారు. ఆ తర్వాత దుర్గాదేవిని గురించి వస్తుంది, అది రేపు ఆమె దుర్గాసుర సంహారం చేసి కాశీలో ఉన్న విషయం అది రేపు వస్తుంది. ఈ రకంగా మనకు ప్రారంభమవుతూ ఉంటుంది. కోల ఈయన ఇప్పుడు ఎక్కడున్నాడండి విశ్వనాథుడు? రత్నేశ్వరుడి దగ్గర ఉన్నాడు, కాలభైరవుడికి ఎదురుకుండా. అంతే కదా, జ్యేష్ఠస్థానం దగ్గర నుంచి వరుణానదికి వెళ్ళాడు, శైలేశ్వరుని పార్వతీదేవితో పాటు అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు రత్నేశ్వరుడి దగ్గరికి వచ్చాడు. ఈ లింగం ఇక్కడ ప్రతిష్ఠ చేసేటప్పటికీ ఇదంతా కూడా నీ తండ్రి యొక్క పుణ్యప్రభావం అని చెప్పి అక్కడ ఉన్న రత్నాలతో వెంటనే మందిరం కట్టించమంటే చక్క తెల్లవారే లోపల ఒక మందిరం కూడా నిర్మాణం చేయించాడు పార్వతీదేవి అనుకోండి. ఆ రెండు లింగాల్లో నేను ఇప్పుడు ఉంటానని చెప్పి చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ ఉండగా ఇక్కడి దగ్గరలోనే పెద్ద కోలాహలం అలజడిగా ఉందండి. జనమంతా ప్రమదగణాలు కేకలు ఇస్తున్నారు, పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఓ ఓ అయ్యో అయ్యో హాహాకారాలు మిన్నంటుతో ఉన్నాయి ఆకాశం అంతటా కూడా. ఏమిటయ్యా ఈ కోలాహలం అంటే, రక్షించండి రక్షించండి రక్షించండి, రక్ష 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 అని కేకలేసుకుంటున్నారు. విశ్వనాథుడిని పిలుస్తూ ఉన్నారు. మహిషాసురపుత్రోసౌ సమాయాతి గజాసుర, మహిషాసురుని కుమారుడు గజాసురుడు వచ్చాడు. నానా గందరగోళం చేస్తున్నాడు వారణాసిలో. ప్రమదగణాలందరూ ఎదుర్కొంటే వాళ్ళందరినీ కూడా చితకబాతున్నాడు అనమాట. ప్రమద ప్రమద నా ప్రమాదాత్ సర్వా నిజ వీర్యమదోద్ధత, తన పరాక్రమం తపస్సు బలం ఉన్నది. అతను కాలు పెడితే భూమి కుంగిపోతున్నదండి, భూమి కంపించిపోతున్నది. ఆ వస్తూ ఉంటే ఆ తొడల యొక్క వేగానికి చెట్లన్నీ చెట్లతో సహా శిఖరాలతో సహా పర్వతాలన్నీ నేలగొలిపోతున్నాయి. ఆయన వస్తూ భుజదండాలని తాకిస్తూ ఉంటే పర్వత శిఖరాలన్నీ పిండి పిండి అయి కింద పడుతున్నాయి. ఆయన ఎత్తున్నాడు వాహ, ఆ శిరస్సు తగిలి మేఘములన్నీ కూడానే ఆ జుట్టు తగిలి ఆకాశం అంతా నీలమైపోయింది. నైల్యం నీలిమం ఇప్పటికీ విడిచిపెట్టలేదన్నాడు. ఆయన ఒక్క నిట్టూర్పు విడుస్తూ ఉంటే మహాసముద్రాలు ఉత్తుంగ తరంగాలతో ఆకాశాన్ని అంటే మిన్ను ముడుతూ ఉన్నాయన్నమాట. నదులన్నీ కూడా కల్లోలములైపోతూ ఉన్నాయి తిమింగలాలతో సహా ఆయన నిట్టూర్పులకు. అంత భయంకరంగా ఉన్నాడు. ఎంత ఎత్తున్నాడు తెలుసండి? యోజనానాం సహస్రాణి నవా తొమ్మిది, యోజనం అంటే 8 మైళ్ళు, 9,000 యోజనాల ఎత్తున్నాడండి. ఆలోచించండి ఆ గజాసురుడు ఎంత ఉన్నాడు. అంతే చుట్టుకొలత విస్తారం అంతా కూడా మళ్ళీ అంతే సేమ్, 9,000 యోజనాల విస్తారం ఉన్నాడు వాడు. మరి వస్తుంటే భూమి కంపించకేం పోతుంది, ఆకాశం మేఘాలన్నీ చెల్లా చెదరి కాకేమవుతాయి. ఏ నేత్రయో ఆ కళ్ళన్నీ ఎర్రగా ఉన్నాయి, కదులుతూ ఉన్నాయి. అదే ఈ మెరుపుల్లో కూడా వచ్చింది ఆ ఎరుపుదనం ఆ చాంచల్యం అంటున్నారు, ఇక్కడ వర్ణిస్తూ ఉన్నారు. చాలా ఎవరు కూడా అతన్ని సహించలేరండి. సా సమీప వేదస్య సాధ, దిక్కులన్నీ భయపడిపోతున్నాయి అందరూ కూడా. వాడికి బ్రహ్మగారిని గురించి బాగా తపస్సు చేశాడు, బ్రహ్మగారి వల్ల గొప్ప వరాన్ని పొందాడు. ఏమన్నంటే కామనిర్జితై స్త్రీ పుంసై అవధ్య అహం అని. కామము చేత ఓడింపబడిన వాళ్ళు ఉంటారే, మన్మధునికి వశమైన వాళ్ళు, మన్మధుని చేత ఓడింపబడిన వాళ్ళు, వాళ్ళ చేతిలో నేను చావకుండా ఉండాలి అని వరం కోరుకున్నాడు. అందరూ కాముని వశమైన వాళ్ళేగా, మన్మధుడి వశమైన వాళ్ళేగా, మన్మధుని వశం కాగానే వాళ్ళు ఉంటే మన్మధుని చేత జయింపబడిన వారి చేతిలో నేను చావకుండా ఉండాలి అన్నాడు. మన్మధుని చేత ఓడింపబడకుండా వశుడు కాని వాడు ఒకడే ఒకడున్నాడు, మన్మధుణ్ణి ముక్కంటి మంటలు దగ్ధం చేసిన వాడు మహేశ్వరుడు తప్ప. అంటే అతను చావాలంటే ఒక మహేశ్వరుడు చేతిలో తప్ప ఇంకెవడు చావడు అనమాట. అది ఆయన వరం. ఇంకా అతను ఇంకెవరేం చేయగలరు? ఇష్టం, ఇక స్వేచ్ఛగా తిరుగుతున్నాడు, అన్ని లోకాలని జయిస్తూ ఉన్నాడు, త్రిశూలము పట్టుకొని వస్తూ ఉన్నాడు. వాడా ఎవడి చేత చావడు. వెంటనే వచ్చేసాడండి త్రిశూల హేతి అలాంటి వాడు. వాడు వస్తూ ఉంటే త్రిశూలము ఆయుధంగా కలిగినటువంటి విశ్వనాథుడికి చెప్పేటప్పటికీ ఆయన వచ్చేసి త్రిశూలంతో గుచ్చి పైకి ఎత్తి పట్టివేశాడు. త్రిశూలాగ్రం మీద నిలిపేశాడండి వాడిని, అమాంతంగా ఎత్తేసి త్రిశూలాగ్రం మీద నిలిపాడు. ప్రీతస్తే ఎట్లా ఒక త్రిశూలాగ్రం మీద అతన్ని కాస్త గజాసురుని నిలిపేశాడు. క్షత్రంలాగా ఉన్నాడు వాడు, గొడుగులాగా ఉన్నాడు. క్షత్రియకృత మివ ఆత్మానం మన్యమానో జగౌహరం, గొడుగులాగా ఛత్రాకారంలో ఉన్నాడు పైన అన్నమాట ఈశ్వరుడు. వాడు అంటున్నాడండి త్రిశూలం పైన ఉండి, త్రిశూలపాణే దేవేశ జానేంత్వం స్మరహారిణం, నువ్వు మన్మధుణ్ణి చంపినవాడివని నాకు తెలుసయ్యా. మన్మధుని ఓడించి, మన్మధుని చేతిలో ఓడిపోయినటువంటి వాళ్ళ చేతుల్లో చావను అని కదా ఈయన వరాలు పొందింది. అందరూ మన్మధ నిర్జితులే, ఈయన మన్మధుణ్ణి జయించిన వాడు ఈయన. ఆ విషయం నాకు తెలుసు, కాబట్టి నీ చేతిలో చావు తప్పదు, నాకు తెలుసు ఆ విషయం. తవహస్తే మమ వధ శ్రేయానే పురంతక, త్రిపుర సంహారి నీ చేతిలో చావడం నాకు చాలా అదృష్టం అయ్యా అన్నాడు. వాడేం బాధపట్టాల, త్రిశూలంతో గుచ్చి పైకెత్తితే వాడేమీ బాధపడకుండా. కించిద్ విజ్ఞప్తుమిచ్చామి అవధేహి మమేరితం, నా మాట కొద్దిగా వినండి, చివరి సమయంలో మరి ఏమన్నా చెప్పుకుంటే వినాలి కదా, కాస్త నా కోరిక వినండి అన్నాడు. సత్యం బ్రవీమి నా సత్యం మృత్యుంజయ విచారయ, నేను నిజం చెబుతున్నాను ఇందులో నేను చెప్పేదాంట్లో కాస్త ఆలోచించు అన్నాడు. త్వమేకో జగదాం వంజో విశ్వశ్చ ఉపరి సంస్థిత, ఈ జగత్తు అందరి చేత నమస్కరింపదగిన వాడివి, ఈ విశ్వం యొక్క పై భాగంలో నువ్వు ఉన్నటువంటి వాడివి. ధన్యోస్మి అనుగ్రహీతోస్మి త్వత్రిశూలాగ్ర సంస్థిత, దివ్యమైన పవిత్రమైన నీ త్రిశూలాగ్రం పైన నేనున్నానంటే నా జన్మ ధన్యమైపోయింది, నీ యొక్క అనుగ్రహం నా పైన పరిపూర్ణంగా పడింది. కాలేన సర్వై మంతవ్యం శ్రేయసే మృత్యురుద్రి సహ, ఎట్లాగో చావక తప్పదు ఎప్పుడో ఒకప్పుడు. సచ్చిన ఇటువంటి చావు వస్తుంటే త్రిశూలంతో స్పర్శ చేత నేను చస్తుంటే అంతకంటే మహద్భాగ్యం ఇంకేం కావాలి నాకు, మంచి చావు కదా ఆయన త్రిశూలం చేతిలో చావటం అని ఆ మాటలని అనేటప్పుడు దేవదేవుడు నవ్వి అంటున్నాడండి. ఇంకోటి అన్నాడు ఏమంటే, ఇంకో మాట కూడా అన్నాడు, అహం తదుపరిష్టాచ్య స్థితోస్మీతి జితమ్మయ, నువ్వేదో మన్మధుణ్ణి జయించవచ్చు కానీ, నువ్వు విశ్వం యొక్క అందరి పైన ఉండవచ్చు కానీ, ఇప్పుడు నేను నీ పైన ఉన్నాను కాబట్టి నీవు నా చేత జయింపబడ్డావు, నువ్వు కింద ఉన్నావు నేను నీ పైన ఉన్నాను అన్నాడు. వాడి శిరస్సు పైన త్రిశూలం పైన కదా ఉన్నది, నేను నువ్వు అందరికంటే పైన ఉంటే నీ పైన నేనున్నాను కాబట్టి నీవు నా చేత జయింపబడ్డావు అన్నాడు. ఆ మాట అనేటప్పుడు నవ్వు వచ్చింది ఆయనకి, విశ్వనాథుడికి. నవ్వి అంటున్నాడు, నవ్వుతూ అంటున్నాడు, గజాసుర ప్రసన్నోస్మి, నీ చేతిలో చావటం నీ త్రిశూలం చేత వధింపబట్టం ఇది నా అదృష్టం, ఎట్లాగో చావక తప్పదు కాబట్టి ఇంతకంటే అదృష్టం ఇంకేముంది చావని అన్నాడు కదా భక్తి ప్రపత్తులతో మాట్లాడాడు. అందువల్ల సంతోషించి వరం కోరుకోవన్నాడు, నీకు ఇష్టమైన వరం కోరుకో ఇచ్చేసేస్తాడు. వెంటనే ఈ రాక్షసుడు ఏమన్నాడయ్యా అంటే, ఎది ప్రసన్నో దిగ్వాస తదా నిత్యం వసానమే, నా చర్మాన్ని నువ్వు ధరించాలి అన్నాడండి. విరూపాక్ష త్రిశూలాగ్ని పావితం, నీ త్రిశూల అగ్ని చేత ఇది పవిత్రమైంది ఈ శరీరం, ఈ చర్మం నీ త్రిశూల యొక్క అగ్ని చేత ఇది పవిత్రమైనటువంటిది, నా అంత ప్రమాణం కలిగినటువంటిది, చాలా పెద్దది, సుఖస్పర్శ కలిగినటువంటిది. అందులోనే ఎలా వచ్చింది ఇది, యుద్ధభూమిలో పణంగా పెట్టబడినటువంటిది, యుద్ధభూమిలో పణంగా పెట్టబడినటువంటిది, చాలా ఇది ఎల్లప్పుడూ కూడా మంచి పరిమళంతో ఉండాలి, చాలా సుకుమారంగా మెత్తగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి, నీకు చాలా అలంకారంగా ఉండాలి, నువ్వు దీన్ని ధరించాలి అని చెప్పి అన్నాడండి. ఈ నా చర్మం ఎలాంటిదంటే నేను మహాతపస్సు చేశా, ఆ తపోగ్ని జ్వాలల చేత కూడా ఇది దగ్ధం కాకుండా ఉన్నటువంటి చర్మం, అది ఇంత గొప్పదయ్యా ఇది. నదగ్ధా కృత్తిరేషా మే పుణ్యగంధ నిధిస్తత, నా పుణ్యగంధ నిధి ఇది ఈ చర్మం. అందుకే అంతేగాకనే ఇది తదా త్వదంగ, అసలే ఇది నీ యొక్క శరీర స్పర్శ వల్లనే ఇది ఇంకా పవిత్రమైంది. తదా త్వదంగ సంగోస్య కథం జాతో రణాంగణే అన్యంచమే వర, కాబట్టి నువ్వు దీన్ని ధరించాలి అని అడిగాడు. మరొక వరం కూడా నేను కోరుతున్నాను స్వామి, నువ్వు గనక సంతుష్టుడు అయితే నీ పేరు కృత్తివాసుడు అనే పేరుతో ఇక్కడి నుంచి నువ్వు పిలువబడాలి. కృత్తి అంటే చర్మం, గజ చర్మాన్ని ధరించాడు కాబట్టి కృత్తివాసుడు అనే పేరుతో నీకు ఇంకా పేరు రావాలి ఇవాళ నుంచి అన్నాడు. ఆ మాట విని శంకరుడు తథాస్తు అన్నాడు. ఆయన వెంటనే ఇచ్చేస్తాడండి, ఇంకా పరీక్షలు గిరీక్షలు లేవు, ఆశుతోషుడు ఆయన. పున ఒకటి అడిగితే ఇంకా రెండు మూడు నాలుగు అలా ఇచ్చేస్తాడు, అడగకుండానే ఇచ్చేస్తాడు భక్తుడికి. పునఃప్రవాచతం దైత్యం భక్తి నిర్మలమానసం. ఇంకా అంటున్నాడు, కోరిన వరాలు ఇచ్చాడు. ఇంకా ఏమంటున్నాడంటే, శృణు పుణ్యనిధే దైత్య వరమన్యం సుదుర్లభం, నీకు మరీ ఇంకొక దుర్లభమైన వరాన్ని ఇస్తున్నానయ్యా. అవిముక్తే మహాక్షేత్రే రణత్యక్త కళేబర, అసలు యుద్ధంలో మరణిస్తేనే స్వర్గం కదా. అందులో అవిముక్త మహాక్షేత్రంలో యుద్ధంలో మరణించాయంటే ఇంకా దాని ఫలితం ఇంకేముంది? అసలు అవిముక్త మరణ క్షేత్రంలో మరణిస్తేనే ముగమోక్షం, అందులో యుద్ధభూమిలో మరణిస్తే, యుద్ధంలో మరణిస్తే ఇంకా దాని ఫలితం ఎంత ఉంటుంది? అందువల్ల ఈ అవిముక్త మహాక్షేత్రంలో యుద్ధంలో నీ యొక్క దేహాన్ని సమర్పి త్యక్తం చేసావు కాబట్టి ఈ పుణ్య శరీరం ఉన్నదే ముక్తి సాధనమైన ఈ క్షేత్రంలో నువ్వు ఇది నువ్వు కోల్పోయినావు కాబట్టి నీ యొక్క ఈ చర్మం ఉన్నదే నీ దేహం మమలింగం భవత్వత్ర సర్వేషాం ముక్తిదాయకం. నీ ఈ చర్మం నీ దేహం ఉన్నదే ఈ శరీరం నా లింగం అవుగాక అని ఇచ్చాడండి. అందరికీ అది దాన్ని సేవించడం చేత ముక్తి కూడా వచ్చుగాక అన్నాడు. అంటే ఆ గజాసురుడు శివలింగంగా మారిపోయినాడు అనమాట. ఈయనేమో ఆ చర్మాన్ని ధరించి కృత్తివాసుడైనాడు అనమాట. ఆ లింగం పేరేమో కృత్తివాసేశ్వర అనే లింగంతో పిలువబడింది. అంత పవిత్రమైనటువంటి వాడు, అంతకుముందే బాగా తపస్సు చేసినటువంటి పుణ్యాత్ముడే అతడు. ఇంకా ఏమన్నాడు, సర్వేషామేవ లింగానాం, ఇది మహాపాతక నాశనం అన్నాడు. సర్వేషానాం లింగానాం శిరోభూతమిదం వరం, అన్ని లింగములకు ఇది శిరస్సుడ. విశ్వనాథ అంగయాత్ర అని ఒకటి ఉన్నదని గతంలో చెప్పుకున్నాం. ఒక్కొక్క లింగాలు కొన్ని చెప్పాడు. ఓ ఈ లింగం ఆయనకు శిరస్సు, ఇది కుడి చెవి, ఇది ఎడం చెవి, ఇది ఎడం చెయ్యి, అవన్నీ కూడా చెప్పుకుంటాడు. ఇది శిరస్సు. కృత్తివాసేశ్వర లింగం ఉన్నదే విశ్వనాథునికి శిరస్సు క్రింద లెక్క అన్నమాట. అందువల్ల ఇది శిరోభూతమైనటువంటి లింగం అయ్యా. ఇది ఎన్ని వారాణసిలో ఉన్న లింగములన్నిటికీ శిరస్సు అంటే ఉత్తమాంగం కదా. ఆ విషయం కూడా చెబుతున్నాడు. శిరస్సు అన్నిటికంటే శిరస్సు ప్రధానం అన్నారు కదా. అన్ని అవయవాలలోనికి అన్నీ కూడా జ్ఞానేంద్రియాలన్నీ అక్కడే ఉన్నాయి కదా. ఆ కారణంగా ఉన్నదే ఇది అంత ఉత్తమోత్తమైన లింగం అవుతుంది. నేను ఈ లింగంలో నా పరివారంతో సహా ప్రజల యొక్క ప్రాణుల యొక్క హితం కొరకు ఉంటూ ఉంటానయ్యా, మానవుల యొక్క హితం కొరకు. ఎవరైతే ఈ లింగమును పూజిస్తారో స్తుతిస్తారో ఆ మర్త్యుడు కృతకృత్యుడు ఇంకా సంసారంలో ప్రవేశించడు. ఎవరైతే సిద్ధులు, ఋషులు, తత్వచింతకులు, శాంతులు, దాంతులు, జితక్రోధులు, నిర్ద్వందులు, పరిగ్రహం చేయకుండా ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఈ కాశీలో ఉన్నారో వాళ్ళంతా కూడా నా భక్తులేనయ్యా, మోక్షకాముకులైన వారంతా కూడా. ఇంకా వాళ్ళందరూ ఎలా ఉంటారు? మాన అవమానములను సమానంగా చూస్తూ ఉంటారు. మట్టి పెళ్ళని బంగారాన్ని సమానంగా భావన చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా నా భక్తులేనయ్యా ఈ కాశీగానగరంలో. కృత్తివాసుని యొక్క లింగమునందు నేను వాళ్ళందరినీ అనుగ్రహించడానికి ఉంటాను. కాశీలో ఉంటున్నటువంటి వీళ్ళందరినీ కూడా 10,000,000,000,000 తీర్థములు ప్రతిరోజు వచ్చి త్రికాలముల యందు ఈ కృత్తివాసుని సేవిస్తూ ఉంటాయి. ఇందులో ఏమాత్రం సందేహం లేదయ్యా. అసలే కలియుగం, ద్వాపరయుగం, మనుషులంతా కల్మషబుద్ధయ, పాపబుద్ధులే. అందువల్ల సదాచార విను, ఆచారం ఎక్కడుంది? సదాచారమా లేదు. సత్య శౌచ పరాంగ్ముఖా, సత్యం లేదు, శౌచం లేదు, అంటే పెద్ద పట్టింపు లేదు, ఇష్టం లేదు. అంతా మాయ, దంభం, డాబు, లోభం, మోహం, అహంకారం అన్నీ కూడిన వాళ్ళు. బ్రాహ్మణులు కూడా ఇలాగే ఉన్నారు. శూద్ర అన్న సేవిన, శూద్ర అన్నమును తినువారు బ్రాహ్మణ జన్మ ఎత్తి. ఇంకొక చోట అంటాడు మహానుభావుడు విశ్వనాథుడు, నువ్వు నాకు ఎందుకు ఇష్టమో తెలుసా, నువ్వు శూద్ర అన్నాన్ని తినవు కాబట్టి అన్నాడు. ఇవన్నీ కూడా గమనించవలసినటువంటి విషయాలు, మనందరం కూడా గుర్తించవలసినటువంటి విషయాలు అక్కడక్కడ వస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా ప్రత్యేకించి చెబుతున్నారు, పరమేశ్వరుడు చెబుతున్నాడు, శూద్రాన్న సేవినో విప్రాహ. ఎక్కువ లౌల్యం ఎక్కువ అండి, ఏది పడితే అది తింటూ ఉంటాం. బజారులో ఉన్నది ఎక్కడ అక్కడ ఎప్పుడు పడితే అతి లాలసాహ. బాగా సంధ్యాస్నాన జపే చేసు, మనస్సు సంధ్యా స్నాన జపముల ఎందుకు ప్రవర్తించదు. అలాంటి వాళ్ళందరూ కూడా కృత్తివాసేశ్వరుని సేవిస్తే సర్వపాప వివర్జితులై సుఖేన మోక్షమేష్యంతి యథా సుకృతినస్తథ. పుణ్యాత్ములు ఎలాగైతే మోక్షాన్ని పొందుతారో ఈ కృత్తివాసేశ్వర లింగ సేవనం వల్ల పుణ్యాత్ముల వలె మోక్షాన్ని పొందుతారండి. కాశీ వెళ్ళిన వాళ్ళు చూడాలో లేదో మీరే ఆలోచించుకోండి. కృత్తివాసేశ్వరలింగం, దీని రత్నేశ్వరలింగం, ఏ లింగాన్ని వదిలిపెడతామండి? కృత్తివాసేశ్వరం లింగం సేవ్యం కాశ్యాం తతో నరైహి. ఈ కృత్తివాసేశ్వర లింగాన్ని కాశీలో ఉన్నవాళ్ళు సేవించండి. జన్మాంతర సహస్రేషు మోక్షో అన్యత్ర సుదుర్లభ. ఎన్ని వేల జన్మలు ఎత్తండి, మీకు మోక్షం ఎక్కడి నుంచి వస్తుంది? మీకు ఇతరత్ర కాశీలో ఒక్క జన్మలోనే సేవిస్తే వచ్చేసేస్తుంది. ఇప్పుడు ఈ చెప్పే ఈ మోక్షలింగాల్లో మీరు ఏ లింగాన్ని సేవించినా మోక్షం వచ్చేసేస్తుంది. కృత్తివాసేశ్వరే లింగే లభ్యస్తు ఏకేన జన్మన. ఒక్క జన్మలో ఈ కృత్తివాసుని పట్టుకుంటే చాలండి మోక్షం వచ్చేస్తుంది. కేదారేశ్వరుని పట్టుకోండి మోక్షం వస్తుంది. విశ్వనాథుడిని పట్టుకోండి మోక్షం వస్తుంది. ఈ సిద్ధలింగాలన్నీ కూడా అంత గొప్ప గొప్ప లింగాలన్నమాట. పూర్వజన్మ కృత పాపం తపోదానములు చేస్తే పోతుంది, కానీ మెల్లమెల్లగా మెల్లమెల్లగా పోతుంది. ఇక్కడ అట్లా కాదే, నశ్చేత్ సద్యో వినశ్చేత. కృత్తివాసుని సేవిస్తే వెంటనే నశిస్తుంది. కృత్తివాసేశ్వరలింగం ఏ అర్చయిష్యంది మానవా ప్రవిష్టాస్తే శరీరేమే తేషాం నాస్తి పునర్భవ. కృత్తివాసేశ్వరలింగాన్ని సేవించిన వాళ్ళు నా శరీర గర్భంలోనే ఉంటారు, వాళ్ళు మళ్ళీ తిరిగి రావడం అనేది లేదు. పునర్జన్మ మళ్ళీ చెబుతున్నాడు, తప్పనిసరిగా చేయాలంటున్నాడు. అవిముక్తే అత్ర వస్తవ్యం జప్తవ్యం శతరుద్రియం కృత్తివాసేశ్వరో దేవో ద్రష్టవ్యశ్చ పునః. మీరు అవిముక్త క్షేత్రంలో ఉండండి, శతరుద్రియం జపించండి, తర్వాత కృత్తివాసేశ్వరుణ్ణి చూడండి. మళ్ళీ మళ్ళీ ఏదో ఒకసారి కాదు, పునఃపునః మళ్ళీ మళ్ళీ చూడండి. సప్తకోటి మహారుద్రై సుజప్తైర్ యత్ఫలం భవేత్ తత్ఫలం లభ్యతే కాశ్యాం పూజనాత్ కృత్తివాస. సప్త కోటి మహారుద్రములతో బాగా జపిస్తే ఎలాంటి పుణ్యం వస్తుందో, 7 కోట్ల పర్యాయాలండి మహారుద్రాలు, ఆ ఫలం ఉందే కాశీలో కృత్తివాసుని పూజిస్తే వస్తుంది. మాఘకృష్ణ చతుర్దశ్యాం, మాఘకృష్ణ చతుర్దశి అంటే ఇక్కడ ఈ పురాణంలో అన్నీ కూడానే బార్హస్పత్యమానం ప్రకారం చెబుతున్నాడు, అంటే పాల్గొన కృష్ణ చతుర్దశి అవుతుంది. ఆ రోజు రాత్రి కనుకనే జాగరణ చేసి కృత్తివాసేశ్వరుని అర్చించినట్లయితే పరాగతిని పొందుతూ ఉంటారు. లేదంటే ఇంకా మహోత్సవం చేయాలంటే చైత్రమాసంలో శుక్లాయాం పంచదశ్యాం పూర్ణిమ రోజు కూడా అక్కడ మహోత్సవం జరుగుతూ ఉంటుందిట. అలాంటి వాళ్ళు కూడా నసగర్భం ప్రవేశ్యతే మళ్ళీ గర్భాన్ని చూడరు. ఒకవేళనే కథయిత్వేది దేవే అని చెప్పి ఆ కృత్తివాసేశ్వర లింగము యొక్క ప్రభావం అంతా చెప్పి ఆ గజాసురుడి చర్మాన్ని ఆయన ధరించాడు. ప్రావృణోతో హరి దిగంబర హరిదంబర దిగంబరుడైన ఆయన ఇప్పుడు గజ చర్మాన్ని ధరించాడనమాట, గజాంబరుడైనాడు. మహామహోత్సవో జాత. ఆ రోజు అక్కడ మహామహోత్సవం జరిగిందండి. అది కృత్తివాసత్వమాపేదే ఎస్మిన్ దేవో దిగంబర. అప్పటి నుంచి ఆయన కృత్తివాసుడైనాడు, దిగంబరుడైనటువంటి ఆ మహానుభావుడు. ఈ క్షత్రంగా ఉన్నాడే ఆ రాక్షసుడు గజాసురుడు శూలము ఆరోపించి తచ్చూలో పాటనాజ్యాతం తత్రకుండం మహాతరు. ఆ శూలాన్ని ఉన్నదే భూమిపై పెట్టాడు ఆయన. ఎవరు? పరమేశ్వరుడు. అక్కడ ఒక కుండం ఏర్పడింది. వెంటనే శూలం అక్కడ పెట్టేటప్పటికి ఒక కుండం ఏర్పడింది. తస్మిన్ కుండే నరస్నాత్వ కృత్వాతు పితృదర్పణం. అక్కడ ఆ కుండంలో స్నానం కనుక చేసి పితృదర్పణం కనుక చేస్తే కృత్తివాసేశ్వరుని చూస్తే మనిషి కృతకృత్యుడైపోతూ ఉంటాడు. అక్కడ జరిగిన విషయం ఒక్కసారి మీకు చెబుతున్నాను వినండి అంటున్నాడు. తస్మిన్ తీర్థేతు యదవృత్తం తదగస్తే నిశామయ కుమారస్వామి చెబుతున్నాడు. అన్నీ చాలా మంచి విషయాలు జరుగుతున్నాయి రాగానే. కుమారస్వామి కదా ఈ కథ అంతా చెబుతున్నది. అగస్త్య మహర్షికి ఇవాళ కృత్తికా నక్షత్రం అంటే కార్తికేయుని ప్రతి కృత్తికా నక్షత్రం పూజ చేస్తారట. స్వామిని అక్కడ పూజ చేస్తున్నారు. ఇవాళ ఉదయం పూట అంత పూజ అంతా జరిగింది. ఆయన కృత్తివాసేశ్వరం దృష్ట్వా కృతకృత్యో నరో భవేత్. తస్మిన్ తీర్థేతో జరిగిన విషయం ఏమిటంటే ఈ చైత్రశుద్ధ పూర్ణిమ నాడు అక్కడ బాగా అన్నంతో అభిషేకం చేశారు. అందరూ భక్తులందరూ వచ్చి కృత్తివాసేశ్వరుడికి అన్నాభిషేకం చేశారు. ఆ రకరకాల అన్నీ కూడా ఉన్నాయి అందులో, ఉపహారాలు అవన్నీ ఉన్నాయి. అవన్నీ ఏం చేశారంటే ఆ మందిరపు ఆవరణలో అన్నమంతా రాశిగా పోషేశారు. కాకులు వచ్చినేసినాయి, ఒక్కసారి వచ్చినాయి కావాల్సినంత ఉన్నది, దాని కొరకు అవన్నీ కొట్టుకుంటున్నాయి. ఆ కొట్టుకుంటూ కొన్ని బలమైనటువంటి వాటి చేతుల్లో బలహీనమైనటువంటి కాకులు కాస్త ఏవైనాయి ఆ కుండంలో పడిపోయినాయి. ఇంకా ఆయుర్దాయం మిగిలి ఉన్నాయి. ఆ కారణంగా ఆ కుండంలో పడి కూడా అవి చిన్నగా బయటకు వచ్చేసినాయి. బయటకు వచ్చేటప్పుడు కాకులు కాస్త హంసలుగా మారినాయి. వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చూచారు. అప్పటి నుంచి ఆ తీర్థానికి హంస తీర్థము అని పేరు వచ్చిందండి. ఆశ్చర్యవంతస్తత్రత్యాహ యాత్రాయా మిళిదా జన ఊచురు అంగుళి నిర్దేశై వ్రేలు చూపిస్తూ చూడండి పశ్చత పశ్చత అస్మాసు వీక్షమాణేసు కాకాకుండేత్రయే పత ధార్త రాష్ట్రాస్తు కన్ను ఉండదుగా అందువల్ల ధార్త కాకులు అనమాట గుడ్డివి. జాతా తీర్థశాశ్చ ప్రభావత హంసతీర్థం తదారభ్య కృతివాస సమీపత హంసతీర్థం అని పేరు దానికి వచ్చిందండి. ఎంత మలినాత్ములైనా మహామలినమైన కర్మలు చేసినటువంటి వాళ్ళైనా అక్కడ స్నానం చేస్తే హంసతీర్థంలో తర్పణాదులు విడిస్తే నిర్మలత్వాన్ని క్షణంలో పొందుతుంటారు. మళ్ళీ చెబుతున్నారండి మళ్ళీ ఇవన్నీ కూడా. కాశ్యాం సదైవ వస్తవ్యం స్నాతవ్యం హంసతీర్థకే ద్రష్టవ్య కృతివాశేష ప్రాప్తవ్యం పరమం బలం. కాశీలో ఎల్లప్పుడూ ఉండండి, హంసతీర్థంలో స్నానం చేయండి, కృతివాసేశ్వరుని చూడండి, పరమాగతిని పొందండి అంటున్నాడు మళ్ళీ. కాశీలో అంతటి గొప్ప లింగములు ఉన్నాయి కాశీలో. కాశ్యాం లింగాన్యనే కాని మునే సంతి ప్రతి అడుగు అడుక్కు లింగం ఉన్నదండి కాశీలో. అడిగేంటి అసలు తిల తిల ప్రమాణంలో ఉన్నాయి. కృతివాసేశ్వరం లింగం సర్వలింగ శిరస్మృతం అన్ని లింగములకు శిరస్సు లాంటి కృతివాసం సమారాధ్య భక్తియుక్తేన చేతస సర్వలింగారాధనజం ఫలం. కాశ ఆ లింగాన్ని పూజిస్తే అన్ని లింగములను పూజించిన ఫలితం వస్తుంది. భక్తితో చేయాలి. అక్కడ జపం దానం తపస్సు హోమం తర్పణం దేవతార్చన కృతివాసేశ్వరుడి దగ్గర అంత అనంతమైన ఫలమే. ఏది ఇచ్చినా సరే అక్కడ స్నానాది అనాది సం ఈ లింగము ఇప్పుడే లేదు అసలు. అంతకుముందు ఈ లింగములన్నీ అనాదిగా ఉన్నాయి పూర్వకల్పాలలో. మధ్యలో మనకు కనిపించకుండా గుప్తంగా లుప్తంగా ఉంటూ ఉంటాయి. మళ్ళీ తర్వాత ఒక్కొక్క మహానుభావుడి యొక్క పుణ్య విశేషం చేత ప్రకటితమవుతూ ఉంటాయి. రత్నేశ్వరుడంతే, శైలేశ్వరుడంతే, కృతివాసేశ్వరుడంతే. అది అంతకుముందు నుంచే అవి అనాది సిద్ధమైన లింగాలు. మళ్ళీ ఆ సందర్భంలో అది ప్రకటితమై అదే చెబుతున్నాడు. అనాది సంసిద్ధమే తత్ కలశంభవ పునర్దేవశ్చ సాన్నిధ్యాత్. మళ్ళీ ఇక్కడ మహాదేవుడు పరమేశ్వరుడు ఇక్కడ ఉండడం వల్ల మళ్ళీ అది ప్రకటితమైంది. దేవశ్చ సాన్నిధ్యాత్ పునరావిర్భవంతి. మళ్ళీ మనకు ఆవిర్భవించింది. అంతకుముందు ఉన్న లింగమే మధ్యలో మాయమై మళ్ళీ ఇప్పుడు ఆవిర్భవించింది. హంసతీర్థస్య పరితో లింగానామైదమ్మునే దిశతోత్తరం 200 అంటే 10,200 పైన 200 పైన ఉన్నాయిటండి ఆ చుట్టుపక్కల. అంతకుముందు జ్యేష్ఠస్థానంలో 5,000 దాకా అక్కడ లింగాలు ఉన్నాయన్నాడు. మునులందరూ కూడా అక్కడ ఆ రకంగా ఇచ్చేశారు. ఒక్కొక్క లింగము కూడానే కాశీలో ఉండే వాళ్లకు సిద్ధినిచ్చేటువంటిదే. ఇంకా కాత్యాయనేశ్వరుడు, ఈశ్వరుడు, చవనేశ్వరుడు, కృతివాసేశ్వరుడు, లోమశుడు ఇవన్నీ కూడా మహామృత్యుంజయ మందిరంలో చాలా ఉన్నాయి. ఆ చుట్టుపక్కల కొన్ని ఉన్నాయి, ఇప్పుడు కొన్ని లేవు. ఇది మహామృత్యుంజయ మందిరంలో ఉంది. లోమశుడు మహానుభావుడు అండి, స్వర్గలోకానికి ఈ శరీరంతో వెళ్ళి వచ్చి ధర్మరాజుకి అనేక ధర్మాలు అర్జునుడి యొక్క వృత్తాంతం అంతా చెబుతాడు. మహాభారతంలో వస్తుంది ఈయన కథ. అందువల్ల ఆయన స్థాపించిన మహాలింగం ఉంది మాలతీశ్వరలింగం. మహామృత్యుంజయ మందిరం లోపలికి వెళ్ళంగానే కుడి చేతి వైపు మాలతీశ్వరలింగం. అది అక్కడ మాలతీశ్వర అంతకేశ్వర సంజ్ఞం అంటే అది మహామృత్యుంజయ లింగం ఉన్నది అక్కడే. ఆ తర్వాత అక్కడే జనక మహారాజు స్థాపించిన లింగం జనకేశ్వరలింగం. ఈ లింగములు సేవిస్తే జ్ఞానం వస్తుంది, భక్తి వస్తుంది ఇలా చెబుతున్నాడు. అవన్నీ చెప్పట్లేదు, చాలా ఉన్నాయి కాబట్టి. అష్టభైరవుల్లో అసితాంగ భైరవుడు అని ఈ బావి ఉంటుంది కదండి, ధన్వంతరి కూపం ఉందే, ఇవన్నీ దగ్గరే. ఈ కృతివాసేశ్వరుడు, ఈ రత్నేశ్వరుడు, కాలభైరవుడికి దీనికి మధ్యలో ఉంటాయి. అన్నీ ఒకే చోట ఉన్నాయండి. రత్నేశ్వరుడు అంతకుముందేమో ఫస్ట్ రుణమోచనేశ్వరుడు, రుణహరేశ్వరుడు, ఆ తర్వాత రత్నేశ్వరుడు. అక్కడే సతీదేవి తపస్సు చేసింది సతీశ్వరుడు, సతీకూపం. ఆ పక్కనే కృతివాసేశ్వరుడు, ఆ పక్కనే రత్నేశ్వరుడు, ఆ పక్కనే దేవదేవేశ్వరుడు, ఆ పక్కనే శంఖచూడుని యొక్క కూపం ఇప్పుడు లేదు, శంఖచూడేశ్వరుడు, రత్నచూడు తండ్రి నాగరాజు స్థాపించిన లింగం. మళ్ళీ ఇటువైపు తూర్పు కాదు, ఇది దక్షిణపు వైపు తిరిగి మందిరం ఉంటే దక్షిణపు వైపు రత్నేశ్వరుడు ఉంటాడు. అవతల వైపు కనుక వెళ్ళినట్లయితే ఈ మందిరానికి ప్రదక్షిణగా హనుమంతుడు ఉంటాడు. ఆంజనేయ స్వామికి ముందు ఒక చిన్న లింగం ఉంటుంది, అది శృతీశ్వర లింగం. ఇవన్నీ చాలా గొప్ప గొప్ప లింగాలు. ఏకాదశి రుద్ర విశ్వనాథుడు అంగయాత్రలో శృతీశ్వర లింగాన్ని చూస్తాం, ఆయన అవయవాల్లో అది కూడా ఒకటే అన్నమాట. అక్కడ అన్ని లింగాలు ఉన్నాయన్నమాట ఆ ప్రాంతం అంతా కూడా. ఇవన్నీ ప్రసిద్ధమైనటువంటి లింగాలండి. కుర్తివాసే వికటలోచన శుష్కోదరీదేవి అని కూడా అక్కడే ఉన్నది. అగ్నిజిహ్వాని బేతాళుడు ఆ ప్రాంతంలో ఉన్నాడు. ఇవన్నీ కనిపించవండి ఇప్పుడు. అక్కడే బేతాళ కుండ ఉన్నది. ఈ రకంగా అక్కడ వృషాకార రుద్రుడు అక్కడ ఉన్నాడు. అక్కడే ఆ ప్రాంతంలో ఉన్నాడు. వృషరూపి రుద్రుడు ఉన్నాడు అక్కడ. తర్వాత మణిప్రదీపం ఉన్నది, అవన్నీ కూడా అక్కడ. అలాగే తర్వాతనే మణికుండం ఉన్నది అక్కడ. ఎవరైతే అని ఆ లింగముల యొక్క గొప్పతనాన్నంతా కూడా చెప్పాడు. కృతివాసేశ్వరం లింగం కాశ్యాంయై నవిలోకితం తే మర్చ్యలోకే భారాయ భువో భూతాన సంశయ. కాశీ భూలోకంలో జన్మించి కాశీకి వచ్చి కృతివాసేశ్వరుని చూడబోతే వాళ్ళంతా భూమికి భారము అని చెప్పి చెబుతున్నాడు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. దాన్ని బట్టి కృతివాసేశ్వర లింగ ప్రాముఖ్యం మనం గుర్తించాలి. కృతివాస సముత్పత్తిం ఏ సృష్యంతీహ మానవా తల్లింగ దర్శనాత్ శ్రేయో లప్స్యంతే నాత్ర సంశయ. ఈ కథ వింటేనే చాలండి లింగ దర్శనం వల్ల ఏ శ్రేయస్సు కలుగుతుందో ఆ శ్రేయస్సు కలుగుతుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి మీరంతా కూడా కృతివాసేశ్వర లింగాన్ని దర్శించినట్లేనండి. కొద్ది మెట్లు ఎత్తుగా ఉంటాయండి. మనం కాలభైరవుడి నుంచి వస్తుంటే దక్షిణ వైపు, మృత్యుంజయ మందిరం నుంచి వస్తుంటే ఎడం వైపు ఉంటుంది. బాగా మెట్లు కొద్ది ఎత్తుగా ఉంటాయి. వెళ్ళాలి, ఇంత ఎత్తు లింగం ఉంటుంది, ఎవ్వరూ ఉండరు. మీరు ఎన్ని గంటలన్నా కూర్చోండి అక్కడ, మాత్రం హాయిగా అభిషేకం చేసుకోవచ్చు, జపం చేసుకోవచ్చు, ప్రశాంతంగా అక్కడ ఉంటుంది. ఇది కూడా ఈ గొప్ప మందిరం కూడా ఔరంగజేబు టైంలో అదంతా కూడా భగ్నం చేయబడిందండి. దీని గురించి, ఈ లింగాన్ని గురించి ఒక పండితుడు రాసినటువంటి శ్లోకాలు ఉన్నాయి. మహాదేవ శ్రీ కృతివాసేశ్వర మందిరం తత్యత్తు త్రోటయిత్వా యవనాధిపేన ఔరంగజేబేన కృతాస్తి మసజిద్ సాధ్యాపి తత్రైవ విలోకనీయా. ఔరంగజేబు గారు ఈ మందిరాన్ని జడగొట్టి మసీదు ఏర్పాటు చేశారు అని చెప్పి రాశారు ఒక ఆయన. శ్రీ కృతివాసేశ్వర మందిరం నవం శ్రీహంస సిద్ధస్య తటే విరాజతే. మళ్ళీ కొత్త మందిరాన్ని కట్టారు హంసతీర్థం యొక్క తటమునందు. లింగం విశాలం హి పరం పురాతనం ఆకర్ణ్యతే ఖ్యాతిరియం సమంతతః. ఇది చాలా ప్రఖ్యాతిగాంచిన లింగం, చాలా పెద్ద లింగం అని చెప్పి హిందీలో కూడా రాశారు. కృతివాసేశ్వర్ మందిర్కే స్థాన్ పర్ బాదశాహ్ ఔరంగజేబునే మసీద్ బనవాయి హై. హిందీ వచ్చిన వాళ్ళు ఉంటారు, అర్థం చేసుకోవచ్చు. ఆజ్భీ ఓ మసీద్ హై నయా బనా కృతివాసేశ్వర్ మందిర్ అప్ హంసతీర్థక్ తట్పర్ హై అని చెప్పి హిందీలో కూడా వ్రాయబడి ఉన్నదన్నమాట. అది దాని యొక్క పరిస్థితి అది. అలాగే బిందుమాధవుడి మందిరం ఆయన గారే బడగొట్టాడు. ఆ మసీదు అవతల ఉన్నది, కొత్తగా నిర్మాణం చేసుకున్నాం. విశ్వనాథుడి మందిరం అలాగే. ఎన్ని మందిరాలు అసంఖ్యాకం, ఇవి ప్రసిద్ధమైనవి కాబట్టి చెబుతూ ఉన్నాం. రేపు రాబోతుంది కేదారేశ్వరుడు. ఆ కేదారేశ్వరలింగం పైకి కూడా వచ్చారు, ముసల్మాన్ దండు వచ్చింది. కానీ అక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది అంటే నందీశ్వరుడి మీదనే ఖడ్గంతో ఒక్క దెబ్బ వేశారు కేదారేశ్వరుడి మందిరం. ఆ ఘాటు, ఆ పృష్ఠభాగంలో కొద్దిగా ఘాటు ఉంటుంది. ఆ ఖడ్గం యొక్క ఘాటు మనం చూస్తే ఉంటుంది, కనిపిస్తుంది ఇప్పుడు. వెంటనే కందిరీగలు తేనెటీగలు ఉంటాయే, కోట్లు కోట్లు వచ్చినాయి, సైన్యాన్ని కుట్టేసినాయి, ఆ దేవాలయాన్ని వదిలేసి వెళ్ళిపోయినారు అని కేదారేశ్వరుడు యొక్క మహిమను గురించి హిందీ గ్రంథాలలో ఉంది. అదా ఏకోన సప్తతీతమోధ్యాయ. ఇక్కడ నుంచి అండి కథ కాదు. నందీశ్వరుడు ఎప్పుడైతే మందరాద్రి నుంచి మహానుభావుడు విశ్వనాథుడు వచ్చాడో బ్రహ్మాండంలో అన్ని లోకాల నుండి ప్రసిద్ధమైన లింగాలన్నీ తీసుకొని వచ్చాడు. అవి కాశీలో అవన్నీ వచ్చేసేసినాయి. ఆ లింగములన్నీ అంటే ఆ అందులో ఉన్న కళలన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ లింగంగా మళ్ళీ ఆవిర్భవించినాయి అన్నమాట. అవన్నీ గొప్ప గొప్ప లింగాలు అన్నీ మా లోకాల్లో నుంచి వచ్చినాయి. తమ స్వస్థానంలో ఒక్క అంశతోటే ఉంటాయి. 16 కళలు కదండి, ఒక కళతోటే ఉంటాయి. 15 కళలు కాశీలో ఉంటాయి. అక్కడికంటే ఇక్కడే అవన్నీ కూడా ప్రభావాన్ని కారణం గంగానది ఉండటం, విశ్వనాథుడు ఉండటం, కాశీ క్షేత్రం, ఈ మూడు ఇక్కడ దీని యొక్క వీటిని బట్టి అంత ప్రాముఖ్యం వాడికి వచ్చింది. అవన్నీ కూడా నందీశ్వరుడు వివరిస్తున్నాడు విశ్వనాథుడికి, ఎక్కడెక్కడి నుంచి ఏమేమి తీసుకొని వచ్చి ఇక్కడ మళ్ళీ ఆవిర్భవింపజేసింది చెబుతున్నాడు అనమాట ఆయన అందరికీ కూడా. ఇప్పుడు ఈ ప్రాంతం అంతా గజాసురుడు కుర్తీని ధరించాడు చూశారు, ఈ ప్రాంతం అంతా రుద్రావాసం అని చెప్పి అంటూ ఉంటారు. అక్కడన్నీ కూడానే బాగా రత్నమయమైనటువంటి మందిరాలన్నీ కూడా చాలా ఉన్నాయి. భూలోకంలో నుంచి స్వర్గలోకంలో నుంచి అనేక మంచి మంచి భూలోకం, భువర్లోకం, స్వర్లోకం, ముక్తిప్రదమైనటువంటి అన్ని లింగాలు నేను తీసుకొని వచ్చానయ్యా. కథయిష్యామి అహం నాథ క్షణంత దవధార్యతాం, నేను ఏ ఏ లింగంలో తీసుకొని వచ్చానో మీకు చెబుతాను, మీరు కాస్త ఒక క్షణం శ్రద్ధగా వినండి అని చెప్పి చెబుతున్నారు. స్థాణువు అనే లింగంటండి కురుక్షేత్రం నుంచి మోక్షప్రదమైన లింగం. కాశీలో కురుక్షేత్రం ఉన్నది, ఆ కురుక్షేత్ర బోర్డున ఈ స్థాణులింగం మనకు చూడవచ్చు. స్థాణు అనే లింగం తీసుకొని వచ్చాం. అలాగే లోలార్కు గుడి అదికి పడమట అక్కడ కురుక్షేత్రం యొక్క సరోవరం ఉన్నది, అక్కడ సన్నిహితి నా అనేటువంటి పేరు కలిగినటువంటి కూడా దాన్నే సన్నిహితి అని కూడా అంటూ ఉంటాం ఆ కురుక్షేత్రపు దా యొక్క సరోవరాన్ని. అక్కడ స్నానము దానము ఇవన్నీ కూడా మహాపుణ్యములండి. దేవదేవ అనే ఒక మహాలింగం నైమిషారణ్యం నుంచి నేను తీసుకొని వచ్చాను అన్నాడు. అక్కడే బ్రహ్మావర్తం అనేటువంటి కూపం కూడా ఉన్నది, దానితో సహా తీసుకొని వచ్చాను, అదంతా దాని స్నానం పునర్జన్మ నివారణ చేస్తుంది అని చెప్పి చెప్పారు. గోకర్ణ క్షేత్రం నుంచి అండి మహాబల్ అనే పేరు గల ఒక మహాలింగం నేను తీసుకొని వచ్చాను అంటున్నాడు. ఇంకా కపాలమోచన తీర్థం దగ్గర ఈ మహాబలలింగం ఉన్నది అంటున్నారు. శశిభూషణ్ అనే లింగం తీసుకొని వచ్చి ఇక్కడ నేను ప్రతిష్ఠ చేశానయ్యా, ఇది ప్రభాస క్షేత్రం నుంచి తెచ్చాను, అక్కడికంటే ఇక్కడ కోటి రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అంటున్నాడు. అలాగే ఉజ్జయిని నుంచి మహాకాళుణ్ణి ఇక్కడ నేను తీసుకొని వచ్చి మళ్ళీ ప్రతిష్ఠించాను అంటున్నాడు. అలాగే ఈ ఓంకారేశ్వరుడు ఉన్నాడే ఆయన్ని కూడా ఇక్కడ తీసుకొని వచ్చి నేను ప్రతిష్ఠించాను అంటున్నాడు. మహాకాళేశ్వరుని ఇక్కడ నేను ప్రతిష్ఠించాను, చక్కగా ప్రకాశిస్తూ ఉంది, అది మోక్షప్రదమైంది. అయోగ గంధేశ్వర లింగంట పుష్కర మహాతీర్థం నుంచి ఇక్కడ ప్రతిష్ఠ చేశాను. కాశీలో ఈ కురుక్షేత్ర తీర్థం తర్వాతనే పుష్కర తీర్థం ఉంది, అక్కడ ఆ ఒడ్డున ఈ అయోగంధేశ్వర లింగం కూడా ఉంది. తర్వాత పుష్కర కూపం కూడా ఆ సరోవరం కూడా ఇక్కడ ఉన్నది అని చెప్పి చెబుతున్నారన్నమాట. అట్టహాస క్షేత్రం నుంచి మహానాదేశ్వరుడు అనే ఒక లింగం తీసుకొని వచ్చాను. మరుత్కోట అనేటువంటి ప్రదేశం నుంచి, దేవాలయం నుంచి మహోత్కటేశ్వర్ అనేటువంటి ఒక లింగం కూడా తీసుకొని వచ్చాను. ఇది కామేశ్వరుడికి దగ్గరలో ఉంది అన్నాడు, దుర్వాసుడు స్థాపించిన లింగానికి ప్లేసులు కూడా చెప్పారు. అలాగే విమలేశ్వరు అనేటువంటి ఒక లింగాన్ని ఇక్కడ తీసుకొని వచ్చానయ్యా అన్నాడు. అది స్వర్లీనేశ్వరుడికి దగ్గర ఉన్నది అని. మహావ్రత అనేటువంటి ఇంకొక లింగాన్ని కూడా ఇక్కడ తీసుకొని వచ్చానయ్యా, మహావ్రతములు చేసిన ఫలం కలుగుతుంది అంటున్నారు. ఇవి మొత్తం 68 తీసుకొచ్చారండి. ఈ 68 యాత్ర చేసేటువంటి అలవాటు ఉన్నది ఈ మధ్య, ఎవరు చేయాలని కలుగుతున్నది, ఏమవుతుందో చెప్పలేము. ఎవరన్నా గైడ్ని తీసుకొని చేయాలి కాశీలో, ఓ 2 రోజులు పడుతుంది, ఓ 3 రోజులు చూడాలి. తర్వాత మహాదేవ్ అనేటువంటి పేరుతో కూడా ఒక లింగం ఇక్కడ ఉన్నది అని చెప్పి చెబుతున్నారు. మహేంద్ర పర్వతం పై నుంచి తీసుకొని వచ్చారు ఇవన్నీ కూడా అని చెప్పి. మహాదేవ్ లింగం ఇది ఎక్కడ ఉందంటే అండి, త్రిలోచనా ఘాట్ పైన ఉంది. ఈ లింగాన్ని గురించి కొద్దిగానే వివరిస్తున్నారు, ఇది చాలా గొప్ప లింగం. మహాదేవే తితైరుక్తం యన్మనోరథ పూరణాత్ వారాణస్యాం మహాదేవ తదారభ్య అభవచ్చయతో, కోరికలన్నీ తీరుస్తారట, అందువల్ల దాని మహాదేవ అనే పేరు వచ్చిందిట. ఇది ఈ మహాలింగం వల్లనే కాశీ ముక్తిక్షేత్రం అయిందిట. మహాదేవుడు ముక్తిలింగాలలో ఒకటి అన్నమాట. అవిముక్తే మహాదేవం యో ద్రక్ష్యతి అత్ర మానవ శంభులోకే గమస్తస్య యత్ర తత్ర మృత, ఎక్కడ మరణించినా సరే ఈ లింగం చూచినటువంటి వాళ్ళు శివలోకానికి వెళ్ళిపోతారు. కాబట్టి అవిముక్తే ప్రయత్నేన తత్సంసేవ్యం ముముక్షుభి మోక్షకాముకులు ఈ మహాదేవలింగాన్ని. వరుసగా 4 లింగాలు ఉన్నాయండి, ఇంకా ఉన్నాయి. అక్కడ ఆ రోడ్డులో ఉన్నటువంటి మొట్టమొదటి కామేశ్వర లింగం, దుర్వాసుడు స్థాపించిన లింగం. ఆ తర్వాత లింగం త్రిలోచనేశ్వరుడు. ఆ లింగాన్ని గురించి 2 అధ్యాయాలు ముందు ముందు మనకు వస్తుంది, 3 అధ్యాయాలు. ఆ తర్వాత మహాదేవుడున్నాడు, అక్కడే పార్వతీశ్వరుడున్నాడు, హిరణ్య గర్భుడున్నాడు, కానీ నర్మదా నది స్థాపించిన లింగం నర్మదేశ్వరుడు, పంచాక్షేశ్వరుడు ఉన్నాడు, ఈ భీష్ముడు ద్రోణుడు స్థాపించిన లింగాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా అనేక లింగాలు. వీటిలో మాత్రం కామేశ్వరుడు, మహాదేవుడు, త్రివిష్టపేశ్వరుడు ఇవి మోక్షలింగాలు. తర్వాత హిరణ్య గర్భేశ్వరుడు కూడా, అది కూడా గొప్ప లింగమే, త్రిలోచన ఘాట్ పైన ఉంది, అక్కడే పిలపిలా తీర్థం ఉన్నది, ఆ లైన్లో అవి చాలా గొప్ప గొప్పవి ఉన్నాయన్నమాట. అక్కడ కాశీమాత ఉంది, ఆదిత్యులు ఉన్నారు, గణపతులు ఉన్నారు, చెప్పడానికి వీళ్ళ కొద్ది లై సందులో ఎన్ని ఉన్నాయో. కల్పాంతరేపి నత్యక్తం కదాపి ఆనందకాననం ఏన లింగస్వరూపేణ, ఆ లింగమును చూస్తే కల్పాంతరంలో కూడా అది ఆ లింగం అంటే కల్పాంతరంలో కూడా ఆనందకానాన్ని విడిచిపెట్టి పోదుట ఎప్పుడూ ఉంటుందన్నమాట అన్ని కల్పాలలో. తత్ప్రసాదోయం, దాని భవనం చాలా అందంగా ఉంటుంది అన్నాడు. అది హిరణ్యగర్భ తీర్థానికి పడమరగా ఉందన్నాడు. అక్కడ హిరణ్యగర్భేశ్వరుడు ఉన్నాళ్ళండి. అక్కడ వారాణస్య అధిష్టాత్రి మహాదేవేతి సంజ్ఞ, ఆమె కూడా సర్వలింగస్వరూపిణి ఉన్నదిట అక్కడ. తర్వాత వారాణస్య యొక్క అధిష్టాత్రి దేవత కూడా అక్కడ ఉన్నది అన్నాడు. వారాణస్య మహాదేవో దృష్టోయై లింగారూపధృకో, లింగధ్రూపను ధరించిన మహాదేవుణ్ణి ఎవరు చూస్తారో, ముల్లోకములలో ఉన్న లింగములు దృష్టానీయ నసంశేహ, చూచినట్లే మాత్రం సందేహం లేదన్నాడు. వారాణస్య మహాదేవం సమభ్యర్చ్య సకృందర, ఒక్కసారి మహాదేవుణ్ణి పూజిస్తే చాలు, ఆభూత సంప్లవం యావత్ శివలోకేవసే, మహాప్రళయం వచ్చేంతవరకు శివలోకంలో ఉంటాడు. పవిత్ర పర్వణి సదా అంటే శ్రావణే మాసి అంటే శ్రావణ పూర్ణిమ నాడు మనం యజ్ఞోపవీతం వేసుకుండే రోజు, ఆ లింగం పైన యజ్ఞం, ఆ యజ్ఞోపవీతం వేస్తే దారు. లింగే పవిత్రమారోప్య మహాదేవేన గర్భవత్, ఇంకా వాడు మళ్ళీ గర్భాన్ని పొందడు. పితామహేశ్వర లింగం అని అక్కడే ఉందండి, అది చాలా గొప్ప, అది కూడా లింగం అండి. గయాతీర్థం నుంచి అది తీసుకొని వచ్చారు, దానితో పాటు 8 కోట్ల తీర్థములతో పాటు అక్కడ తీసుకొని వచ్చి చేశాడు. ఫల్గుణి మొదలైన తీర్థములన్నిటితో పాటు ఇక్కడ కాశీకి తీసుకొని వచ్చారు. అలాగే ధర్మేశ్వర అనే ఒక లింగం కూడా ఉన్నది అక్కడ, అక్కడ ఆ దగ్గరలోనే. తర్వాత అక్కడ పితామహేశ్వరుని మనం చూచినట్లయితే 21 మన తరాల వాళ్ళందరూ తరిస్తారు. ప్రయాగ తీర్థం నుండి సూలటంకుడు అనేటు సూలటంకేశ్వరుడు ఇక్కడికి వచ్చాడు, ఆయనే స్వయంగా వచ్చాట. నిర్వాణ మండపాతో రమ్యాత్ అవాచ్య తది నిర్మల, ఎక్కడ ఉన్నది చదువుతున్నారు లేండి. ప్రాసాదో మేరునాయస్య, ఆ ప్రాసాదం మేరు పర్వతంతో పోటీ పడుతూ ఉంటుంది. అది ఆయనే ఒక వరం ఇచ్చాట పూర్వం ఈ మహాదేవుడే. దేవేనైవ వరోదత్తో ఎత్ర పూర్వం యుగాంతరే మరొక యుగంలో, పూజ్యో మహేశ్వర కాశ్యాం ప్రథమం కలుషాప ప్రయాగైహ స్నాతో నమశ్చతి మహేశ్వరం. అసూరటంకేశ్వరుని పూజించాలి మొట్టమొదటగా అని చెప్పి మహేశ్వరుడే వరం ఇచ్చాడు ఈ ప్రయాగ. తర్వాతనే అక్కడే ప్రయాగ ఘాట్ దగ్గర అన్నమాట ఇది ఉన్నది, ఆ మహేశ్వరుని పూజించాలి అని చెప్పి మహాసంభా చక్కగా పూజించాలి. చూపించినట్లయితే ప్రయాగ స్నానం పుణ్యం కంటే చేసి తర్వాతనే సూరటంకుణ్ణి చూచినట్లయితే సప్రాప్ని జాతు నసందేహ పుణ్యం కోటి గుణోత్తరం. అక్కడ ప్రయాగ స్నానం, అక్కడ సూరటంకేశ్వరుడు కంటే ఇక్కడ ఎక్కువ కోటి రెట్లు ఫలితం వస్తుంది కాశీలో ఉన్న ఇద్దరిని చూస్తే. లింగం ఆవిర్భూత్ తత్ర, అక్కడ మహాతేజ సంజ్ఞం అనే ఒక లింగం కూడా స్వయంగా ఆవిర్భవించింది అని చెప్పి చెబుతున్నారు. అక్కడ ఆకాశాన్ని అంటుతూ ఉంటుంది ఆ భవనం అని చెప్పి చెబుతున్నారు. ఇంకా రుద్రకోటి అనే తీర్థం నుంచి మహాయోగీశ్వర లింగం వచ్చింది అన్నారు. అలాగే మహాయోగీశ్వర లింగం దాని యొక్క గొప్పతనాన్ని చెప్పారు. ఆ ప్రాంతం అంతా రుద్రస్థలి అని చెప్పి చెబుతూ ఉంటారు అన్నారు. తర్వాత ఏకాంబర క్షేత్రం అంటే భువనేశ్వర్, అక్కడి నుంచి కృత్తివాసుడు వచ్చి ఈ కృత్తివాసేశ్వర లింగంలో లీనమైన అట్ట స్వయంగా ప్రకాశిస్తూ ఉన్నాడు అని చెప్పి చెప్పారు. ఇక్కడేనండి జగన్మాత కాశీక్షేత్రంలో మరుజాంగల తీర్థం నుంచి వచ్చి ఇక్కడ చండీశ్వరుడు అనేటువంటి పేరుతో దర్శనమిస్తూ ఉన్నాడు. ఆయన చూడడం వల్ల పాపములన్నీ పోతూ ఉంటాయి. చండీశ్వరుడు అన్నమాట, అన్ని సిద్ధులను ఇచ్చేటువంటి వాడు ఆయన. అలాగే పాశపాణి వినాయకుడు అని ఒక ఆయన ఉన్నాడు, కంటోన్మెంటు సదర్ బజార్ దగ్గర ఉంటుంది ఇది మన పంచక్రోశి యాత్రలో. ఈ అక్కడ ఉన్నది ఈ చండీశ్వర లింగం అన్నమాట. చాలా ఆ లింగమును చూస్తేనే పరమగతిని పొందుతుంటారు. తర్వాత నీలకంఠ అనే ఒక లింగం ఉన్నది, అది కేదారేశ్వరుడికి మెట్లు ఎక్కుతుంటేనూ ఉన్నది. పక్కన భూమానంద మందిరం అని ఉంటుంది, ఆ మందిరంలో కూడా నీలకంఠ, ఈ రెండు నీలకంఠేశ్వరుడు అని చెప్పి చెబుతున్నారు. ఆ భూమానంద మందిరంలో మోక్షలక్ష్మి ఉన్నది అమ్మవారు, ప్రాచీనమైనటువంటిది. అక్కడ తర్వాతనే ఇక్కడ ఇందులో రాలా మరొక చోట వస్తుంది. అక్కడే కాశ్మీర్ నుండి విజయేశ్వర అనే లింగం వచ్చిందండి. ఆ తర్వాత త్రిదండా తీర్థమునంది ఊర్ధ్వరేత అనే ఒక మహాలింగం వచ్చింది, ఇక్కడికి వచ్చింది. ఆ తర్వాత కూష్మాండ గణేశుడి దగ్గర ఉంది. మంగళేశ్వరం అనే క్షేత్రం నుంచి శ్రీకంఠ అనే పేరు గల ఒక మహాలింగం ఇక్కడికి తీసుకురాబడింది. త్యాగలాఖండ అనేటువంటి తీర్థము నుండి కపర్దీశ్వరుడు ఇక్కడికి వచ్చాడు. ఆయన గురించి మనం చెప్పుకున్నాం, అక్కడే పిశాచమోచన తీర్థం ఉందని, దాన్నే విమలోదక తీర్థం అని కూడా అంటారు. ఆయన్ని పూజిస్తే మనుష్యుడు నరకానికి వెళ్ళాడు, పాపములన్నీ పోతాయి, మళ్ళీ ఏ జన్మలోనూ పిశాచం యోని ఎందు పుట్టడు. ఇక్కడే ఆమ్రాతకేశ్వర క్షేత్రం నుండి సూక్ష్మేశ్వర లింగం వచ్చింది. అలాగే మధుకేశ్వర తీర్థం నుండి జయంతేశ్వర వచ్చింది. అలాగే శ్రీశైలం నుండి త్రిపురాంతకుడు ఇక్కడికి వచ్చాడు. ఆయన చూస్తే శ్రీశైల శిఖరం చూసినటువంటి పుణ్యం మనకు వస్తూ ఉంటుంది అని చెప్పి చెబుతున్నారు. తేలిగ్గా వచ్చేస్తుంది అన్నారు. త్రిపురాంతకు దీన్ని శిఖర అంటారు, అక్కడ ఉన్నది దాన్నే మల్లికార్జునుడు అని కూడా అంటున్నారు. ఏకాదశి రుద్రులోనూ చూస్తారు, ద్వాదశ జ్యోతిర్లింగాలను ఆయన చూస్తారు. అలాగే ఇక్కడ సౌమ్యస్థానం నుంచి కుక్కుటేశ్వర లింగం వచ్చింది. ఇది ఒక్క అంటే చౌషష్ఠి మాత దగ్గర ఉన్నది అంటున్నారు. ఇంకా రెండు మూడు చోట్ల కూడా ఉన్నది. జాలేశ్వర తీర్థం నుంచి త్రిశూలి అనే ఒక మహాలింగం వచ్చింది. రామేశ్వరం నుంచి జటీ అనేటువంటి ఒక మహాలింగం వచ్చింది. ఈ లింగమే చౌషష్ఠి ఇట్లా వెళ్తుంటే బెంగాలీ టోలా వస్తుంది, అనేది కరివెన సత్రం దగ్గరించి వెళ్తుంటే కుడి చేతి వైపు సందులో వెళ్తేనేమో చౌషష్ఠి మాత ఉంది, ఎడం చేతి వైపు సందులో వెళ్తే పుష్పదంతేశ్వరుడు శివమహిమన స్తోత్రం రాసిన ఆయన ఉన్నాడు. ఆయనకు కొద్దిగా యువతల ఈ జటీదేవుడు ఉన్నాడు అనమాట. పాతాళంలో కింద లోపల ఉంటూ ఉంటాడు. అక్కడ పాతాళేశ్వరుడు, జటీశ్వరుడు రెండు లింగాలు కూడా అక్కడ ఉన్నాయి. ఈయన అసలు వచ్చి నైగమేయుడు అని ఒక గణం పూర్వజన్మలో ఎవరయ్యా అంటే ఈ పుష్పదంతుడు. ఆయన కొన్ని శివాపరాధం కొద్దిగా చేసిన కారణంగా క్షేమకుడుగా ఆవిర్భవించాడు. ఆయనే కేదారేశ్వర ఘాటు పక్కన క్షేమేశ్వరుడు అని ఒక లింగం స్థాపించాడు. ఆ క్షేమకుడే బాగా ఈ శివమహిమన స్తోత్రంతో ఆ కేదారేశ్వరుని స్తోత్రం చేసేటప్పటికీ ఆయన సంతోషించి ఈయనకు పుష్పదంతుడు అని బాగా పుష్పాలలాగా ఆ పదాలు సుకుమారంగా పళ్ళకు తగులుతున్నాయి, అందుకని పుష్పదంతుడు అని పేరిచ్చారు. ఆంధ్రులు ఆ లింగాన్ని మన వాళ్ళు బాగా బాగు చేయించారు ఆ మందిరం అంతా కూడా. అలాగే రామేశ్వర తీర్థం నుంచి జటి, త్రిసంధ్య తీర్థం నుండి త్ర్యంబక మహానుభావుడు త్ర్యంబకుడు వచ్చాడు. అలాగే హరిశ్చంద్ర క్షేత్రం నుండి హరేశ్వర లింగం వచ్చింది. అలాగే మధ్యమేశ్వర తీర్థం నుండి శర్వుడు అనే పేరు గల లింగం ఇక్కడ వచ్చింది. అలాగే యజ్ఞఫలదాతములు ఇచ్చినటువంటి లింగము స్థానేశ్వర తీర్థం నుండి యజ్ఞేశ్వర లింగం వచ్చింది. ఇలా రకరకాల ఇంకా సువర్ణనామకు సువర్ణము అనే పేరు కలిగినటువంటి నామకమైన తీర్థము నుండి సహస్రాక్ష అనే పేరు గల లింగం వచ్చింది. శైలేశ్వరు దగ్గరగానే సహస్రాక్షేశ్వరు ఉంది. తర్వాత హర్షిత అనే క్షేత్రం నుండి హర్షితేశ్వరు అనే ఒక లింగం వచ్చింది. అలాగే మంత్రేశ్వరుడు సమీపంలో ఈ హర్షితేశ్వరుడు యొక్క శివాలయం ఉంది. అలాగే రుద్రమహాలయం నుండి రుద్రేశ్వరుడు అనే పేరు గల లింగం వచ్చింది. అలాగేనే భగవాన్ రుద్రేశ్వరుడు నాడే ఈయన దర్శనం కనుక చేసినట్లయితే అక్కడ మరణించిన రుద్రులవుతారు. వృషేశ్వరు వృషభధ్వజ తీర్థం నుండి వచ్చిందిట. అంటే వృషభధ్వజ తీర్థం మనం చెప్పుకున్నాం కపిల తీర్థం అని, అక్కడ ఉన్నాడు. అది కాశీ పంచక్రోశికి అవతల ఉంది. మరి 14 లింగాల యాత్ర చేస్తారు. చేసినప్పుడు మాకేం చేశాడు అంటేనే గుప్తా గారు ఈ వృషేశ్వరుని చూపించాడు. అప్పుడు అనుమానం వచ్చింది, వృషభధ్వజుడు పంచక్రోశ యాత్రలో ఉన్నాడు కదా, ఇది చూపించి అది చూపించారంటాడేమిటా అని ఆశ్చర్యం వచ్చింది. ఓ ఇందులో ఇది చూసుకున్న తర్వాత అర్థమైంది, అక్కడి నుంచే ఈ లింగం వచ్చింది. ఆ వృషభధ్వజేశ్వర లింగం దగ్గర తీర్థం నుంచి అక్కడ వృషభధ్వజుడు నాడే ఆయనే ఇక్కడ ప్రతిష్ఠితమై ఒకప్పుడు ఒకే లింగం రెండు మూడు చోట్ల ఉంటూ ఉంటాయి. ఇక్కడ స్పష్టంగా విషయం ఉందన్నమాట. ఆగాధియ మహాదేవో వృషేశో వృషభధ్వజాత్ బాణేశ్వరస్య లింగస్య సమీపే వృషధస్సదా. బాణేశ్వర లింగానికి సమీపం ఉన్నాడు, అది కరెక్టే. బాణేశ్వరలింగం కూడా నేను కాశీలో ఉన్న తర్వాత రెండు మూడేళ్ల తర్వాత ఎందుకో వెళ్తుంటే నాకు కంటపడింది. తర్వాత మా వాళ్ళందరికీ పురాణం చెబుతూ చెబితే వెళ్ళి చూసి వచ్చారు. అక్కడికి వెళ్ళి అన్నీ చూసి వచ్చాం. అప్పుడు బాణేశ్వరుడు అక్కడ కోపం కూడా ఉందన్నమాట, ఎవరికి అక్కడ మీకు ఎక్కడ తెలిసిందని నేను కనిపించింది వాళ్ళని చెప్పి వెళ్ళేటప్పుడల్లా ఎక్కడ ఏముంది అని చూస్తూ ఉంటాను. ఆ బాణేశ్వరం రాసింది అందులోకి హఠాత్తుగా వెంటనే దాని దగ్గరే ఉంది వృషేశ్వరుడు. ఇవన్నీనే కా మహామృత్యుంజయ మందిరం, కాలభైరవుడు, బడా గణపతి మందిర దగ్గరలోనే ఇవన్నీ ఉంటాయి. లోపలికి వెళ్ళాలి, అక్కడ ఉంటే అందులో ఉన్నదనమాట. ఏది వృషేశ్వరలింగం కూడా ఇప్పుడేమి సందేహం అవసరం లే మనకి. వృషేశ్వరుడు వృషభేశ్వరుడు ఒకటే అనమాట. యాగతంతు కేదార నుండి ఈశానేశ్వరలింగం వచ్చింది, అది తప్పనిసరిగా చూడాలి అన్నాడు. అలాగేనే ఈశానేశ్వరుని చూస్తే ఈశాన లోకంలో ఉంటూ ఉంటారు అన్నారు. భైరవ తీర్థము నుండి భైరవీ మూర్తి వచ్చిందిటండి, ఆయనే సంహార భైరవుడు అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. అష్టభైరవుల్లో ఒకటి సంహార భైరవో నామ ద్రష్టవ్యస్స ప్రయత్నత. ఆ తర్వాత నండి సంహార భైరవ కాశ్యాం సంహరే తగ సంతతి, పాపములన్నిటినీ పోగొడతాడు ఆయన దర్శనం వల్ల. కనక కళ అనే తీర్థం నుండి ఉగ్రేశ్వరుడు అనేటువంటి ఆయన వచ్చాడండి. అలాగేనే అర్క వినాయకుడు అంటే అస్సిఘాట్ దగ్గర ఉంది మొట్టమొదటి లింగం, ఏడవ పరివారంలోది ఆవరణలోది అక్కడ ఉన్నదిట ఈ ఉగ్రేశ్వర లింగం, అస్సిఘాట్ దగ్గర ఉందిట. అలాగే వస్త్రాపద అనే మహాక్షేత్రం నుంచి భవుడు వచ్చాడంటే భవేశ్వర లింగం ఉంది. ఇది భీమచండి దగ్గరలో పంచకృషిలో మనకు తగులుతుంది. ఈ సంసారం భవం అంటే సంసారం పోగొడతాడు ఈయన. తర్వాతనే దేవదారు వనం నుంచి దండీశ్వరుడు వచ్చాడు, అది కూడా చాలా గొప్పది. దేహలి వినాయకుడు అంటే పంచక్రోషిలో దేహలి వినాయకుడు ఉన్నాడు, ఆయన దగ్గర ఉంటుంది ఇది. ఇక్కడ భద్రకర్ణ హ్రదం నుంచి భద్రకర్ణుడు అని చెప్పి తో పాటు భద్రకర్ణ హ్రదం కూడా ఇక్కడికి వచ్చిందండి. తర్వాత భద్రకర్ణేశ్వరుడు వచ్చాడు. తర్వాత హరిశ్చంద్ర ఈశ్వరుడికి ముందు శంకరుడు అనే పేరు గల లింగం కూడా ఉంది, శంకరేశ్వర్. అలాగే యమా లింగము అనే తీర్థం ఉందిట. అలాగే ఆ తీర్థం నుండి కాలలింగం అని చెప్పి వచ్చింది, కాలలింగేశ్వరుడు చంద్రేశ్వరుడు దగ్గర ఉంది అంటాడు. దాన్ని ఇప్పుడు కలశేశ్వరుడు అనే పేరుతో పిలుస్తున్నారట, కలశేశ్వరుడు అది వెళుతూ ఉంటాం మనకు తెలిసిందే. ఆ తర్వాతనే అక్కడ యమతీర్థంలో స్నానం చేసి ఆయనకి చూస్తే సర్వఫలాలు కలుగుతాయి. మంగళవారము చతుర్దశి నాడు ఆ కలశేశ్వరుని చూడాలి. నేపాల్ మహాక్షేత్రం నుంచి ఇక్కడ పశుపతీశ్వరుడు వచ్చాడండి. అక్కడ పాశుపత యోగం బ్రహ్మాది దేవతలకందరికీ ఉపదేశిస్తూ ఉంటాడు. మరొక చోట మనకు ముందు వస్తుంది. ఆయన ఉదయం పూటనేమో ఓంకారేశ్వరుడి దగ్గర ప్రాత సంధ్యావందనాదులు చేసుకుంటాడు విశ్వనాథుడు. మధ్యాహ్న సంధ్యావందనం పశుపతి దగ్గర అదే మణికనికలో చేసుకుంటాడు. సాయం సంధ్యావందనం పశుపతీశ్వరుడి దగ్గర చేసుకుంటాడు విశ్వనాథుడు. ముందు ఈ విషయం మనకు వస్తుంది ఏదో సందర్భంలో విశ్వనాథుడి దినచర్యలో. ఆ పశుపతీశ్వర గల్లీ అని చెప్పి ఉన్నది అక్కడ. అలాగేనే కరవీర తీర్థం నుండి కపాలీశ్వరుడు వచ్చాడు, ఆయనే కపాలమోచన తీర్థం దగ్గర ఆ లింగం ఉన్నదండి, అంటే లార్డ్ భైరవుడి దగ్గర అన్నమాట. అలాగే దేవికా తీర్థం నుంచి ఉమాపతి వచ్చాడు. ఈ రకంగానే అనేక క్షేత్రాల నుంచి, మహేశ్వర క్షేత్రం నుంచి దీప్తేశ్వరుడు అనేటువంటి ఒక లింగం వచ్చింది, దీప్తేశ్వర్ అనేటువంటి పేరు గల ఒక లింగం వచ్చింది. ఇది కూడా పరలోకానికి మనల్ని పంపుతుంది ఉత్తమ స్థానానికి. కాయారోహణ తీర్థం నుంచి నకులీశ్వర లింగం వచ్చింది. గంగాసాగర్ నుంచి అమరేశ్వరుడు అనే పేరు గల లింగం వచ్చింది. సప్త గోదావరి దగ్గర ఉన్నది బహుశా దక్షారామం ఏమో భీమేశ్వరుడు వచ్చాడు ఇక్కడికి. నకులీశ్వరుడు నుండి దగ్గరలోనే ఉంటుంది ఈ భీమేశ్వర లింగం అన్నమాట. అలాగేనే భూతేశ్వర క్షేత్రం నుంచి భస్మగాత్ర అనే లింగం వచ్చింది. స్వయంభూ అనేటువంటి ఒక లింగం ఉన్నది, అది కూడా నకులీశ్వరుడి తీర్థంలో నుంచే వచ్చింది. మహాలక్ష్మి మందిరం ఉంటుంది, మహాలక్ష్మి కుండ ఉంటుంది అక్కడ. ఈ స్వయంభూలింగం అక్కడ ఉన్నదండి. ప్రయాగ తీర్థంలో దగ్గర నుంచి అండి ధరణివర ప్రయాగ ఘాట్ ఉంది అక్కడ మన కాశీలో, అక్కడ ధరణి వరాహ శివాలయం ఉన్నది, అది కూడా చాలా బాగుంటుంది. దాన్ని దర్శనం చేస్తేనే మనకు కష్టాలన్నీ పోతూ ఉంటాయి. అలాగే కర్ణికార తీర్థం నుంచి గణాధ్యక్షుడు ఇక్కడికి వచ్చాడు. తర్వాత ధరణి వరాహ తీర్థానికి పక్కనే ఉంటుంది. విరూపాక్ష అనే పేరు కలిగినటువంటి ఒక లింగం కూడా హేమకూట క్షేత్రం నుంచి వచ్చింది. అలాగే గంగాద్వార్ అంటే హరిద్వార్ నుంచి హిమస్థేశ్వర్ అనే ఒక లింగం వచ్చింది, అది బ్రహ్మనాళానికి పడమటగా ఉంది. కైలాస పర్వం నుంచి గణాధిపతి ఇక్కడికి వచ్చేసేటండి గణపతి. ఆయనట స్వర్గముతో సమానంగా వాళ్ళంతా కూడా ద్వారాలన్నీ కూడా ఏర్పాటు చేశారట, ఏడు ద్వారాలట. కైలాసాద్రి గణాధిపశ్చ కైలాసాత్ గణ అన్యే మహాబల ఆయనతో పాటు చాలా గణాలు కూడా వచ్చినాయి. కైలాసాద్రే సమాయాత సప్తకోటిమిత 7 కోట్ల మంది గణాలు కూడా వచ్చినాయి. వాళ్ళందరూ దుర్గాలు ఏర్పాటు చేసుకున్నారు. అవన్నీ కూడానే స్వర్గ సమానంగా ఉంటూ ఉంటాయి. అవ దుర్గాలన్నీ కూడా 7 దుర్గాలు ఏర్పాటు చేసుకున్నట్టు అవన్నీ కూడా ఒక్కొక్క కోటికి ఒక దుర్గం అన్నమాట. సప్త స్వర్గ సమా అనిచ అన్నీ వాటికి ద్వారాలు ఉన్నాయి, యంత్రాలు ఉన్నాయి, తలుపులు ఉన్నాయి. కోటి భటులు ఉన్నారు. ఒక్కొక్క దానిలో 1 కోటి మంది ఉంటూ ఉంటారట. అవన్నీ కూడా సువర్ణ రూప్య తామ్రై కాంస్యరీతిక శీసకై అంతా బంగారాలతో కాంస్యములతో ఆ దుర్గం అంతా చాలా కాశీ చుట్టూ ఉంటుందండి. ఇదంతా కూడా గణాధిపతులతో పరిగా అక్కడ ఒక అగర్త ఏర్పాటు చేశారు. అక్కడంతా జలంతో నింపేశారు. దాన్నే ఏమంటారంటే మత్స్యోదరి అంటారు. అంటే పట్టణం చుట్టూ ఈ గణాధిపతికి సంబంధించినటువంటి ఆ 7 కోట్ల మంది దుర్గాలు ఏర్పాటు చేసుకొని అందులో ఉంటూ ఉంటారు ఈ కాశీ రక్షణ కొరకు. పరిఖని అగర్తలని పూర్వం కోటలకు అవతల లోపల ఉంటూ ఉంటాయి, శత్రువులు వెంటనే ప్రవేశించడానికి వీలు లేకుండా. ఇక్కడ కూడా మత్స్యోదరి అనేటువంటి ఒక ప్రవాహం అక్కడ ఏర్పాటు చేశారు. అందులో నీళ్లు ఉంటాయి. అది కోటకు లోపల ఉంటుంది, బయట ఉంటుంది. అంటే ఏంటి, కోట హద్దులో ఉంటే ఇటు లోపల ఉంటుంది, కోట దాటి ఒకవేళ ఏమన్నా దూకినా ఇది మళ్ళీ ఇక్కడ నీళ్లు ఉంటాయి. అటువైపు రావాలన్నా అక్కడ ఉంటుంది నీరు. రెండు వైపులా కూడా ఆ మత్స్యోదరి ఉంది. మత్స్యోదరి ద్విధా జాత బహిరంతశ్చరా పునః తచ్చ తీర్థం మహాఖ్యాతం మహత్ఖ్యాతం మిలితం గంగవారిభి. గంగానది వచ్చి వర్షాకాలంలో ఆ తీర్థంలో కలవాలి. కలిస్తే ఓంకారేశ్వరుడు దాకా అప్పుడు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన దేవి అక్కడికి కనుక వెళితే అప్పుడు ఆ ప్రాంతం అంతా ఎలా ఉంటుంది అంటే ఒక మత్స్యాకారంలో ఉంటుంది. అందుకని ఆ తీర్థానికి మత్స్యోదరి అని పేరు. అది చాలా గొప్ప తీర్థం. కలుషితం అయిపోయింది, ఏమీ లేదు. మేము వెళ్ళిన కొత్తలో ఏదో కాస్త ఒక్కసారన్నా స్నానం చేసాం. ఇప్పుడు ఊరికనే హారతిచ్చి దీపం వెలిగించి నమస్కారం చేసి వస్తున్నాం, నీళ్లు ప్రోక్షణ చేసుకొని. అంటే ఓంకారేశ్వరుడికి వెళ్ళేటప్పుడు మత్స్యోదరి తీర్థంలో కానీ పిలపిలా తీర్థంలో కానీ స్నానం చేసి వెళ్ళాలని ఉన్నది. అందువల్ల వెళ్ళేటప్పుడు కనీసం నమస్కారం అన్నా చేసుకొని వెళ్తూ ఉంటామన్నమాట. మత్స్యోదరి ద్విధా జాత బహిరంతశ్చరా పునః తచ్చ తీర్థం అఖ్యాతం మిళితం గంగవారిభి. తర్వాత అక్కడ తదా మత్స్యోదరి తీర్థం లభ్యతే. అప్పుడు దాన్ని మత్స్యోదరి తీర్థం గంగ వచ్చి ఇందులో కలిసినప్పుడు చాలా పుణ్య, దాని పుణ్య గౌరవం పెరుగుతూ ఉంటుంది. సూర్య చంద్రగ్రహణాల కంటే 100 కోట్ల రెట్లు అండి. కోటి గుణంశతం సర్వపర్వాణి తత్రైవ. అన్ని పర్వములు అక్కడే, సర్వతీర్థములు అప్పుడు అక్కడే ఉంటాయిట, సర్వలింగములు అక్కడే ఉంటాయిట గంగా మత్స్యోదరి సంగమం అప్పుడు. మత్స్యోదరియాం హి ఏ స్నాత ఎత్ర కుత్రాపి మానవ. ఎక్కడి వాళ్ళు అయినా సరే వచ్చి మత్స్యోదరిలో స్నానం చేసి పిండ ప్రదానాలు చేస్తే ఇంకా మళ్ళీ మాతృదరేసేయా నా మాతృగర్భంలో సేవించరు. అవిముక్తం ఇదం క్షేత్రం మత్స్యాకారత్వం అప్రియాత్. ఆ గంగ వచ్చి ఇందులో కలిసినప్పుడు మత్స్యాకారంగా అయిపోతుందిట. పరిత స్వర్ధుని వారి సంసారి పరివీక్ష్యతే. చుట్టూ కూడా ఆ గంగాజలం అంతా కూడా చక్కగా మనకు ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది. మత్స్యోదర్యాం కృతస్నాన ఏ నరాస్తే నరోత్తమ. అక్కడ స్నానం చేసిన వాళ్లే మానవోత్తములు. కృత్వాపి బహు పాపాన్ని నేక్షంతే భాస్కరీపురిం. ఇంకా పాపాలన్నీ పోతాయి, యమపురిని చూడనే చూడరు వీళ్ళు. కిం స్నాత్వా ఎందుకు అనేక స్నానాలు చేస్తారు, తీర్థాలలో భయంకరమైన తపస్సులు చేస్తారు. ఇది మత్స్యోదరి స్నాత కృతో గర్భభయం తథ. మత్స్యోదరిలో స్నానం చేస్తే ఇంకా గర్భభయమే లేదు. ఎత్రతత్ర హి లింగాని నృదేవరి శికృతాన్యపి. మానవులు దేవతలు ఋషులు చేసిన అన్ని లింగాలు మత్స్యోదరికి వచ్చేస్తూ ఉంటాయి, స్నానం చేస్తూ ఉంటాయి. ఇది చాలా మోక్ష భాజనమైనటువంటి తీర్థం. ఇది చాలా తీర్థాలు ఉన్నాయి భూలోకంలో, భువర్లోకంలో, స్వర్గలోకంలో. నసమాని పరంతాని కోట్యం సేనాపి నిశ్చితం. అందులో కోటి అంశతో కూడా మిగిలిన లింగములు సమానంగా. ఇత్తం తీర్థం కృతం తేన విభో కైలాసవాసిన. ఈ రకంగా ఆ కైలాసవాసి అయిన గణాధిపుని చేత ఈ తీర్థం అంత గొప్పగా చేయబడిందిట. గణాధిపేన సుమహత్సు సుమహోదార కర్మణ. చాలా గొప్ప కర్మ, మహోదారమైనటువంటి పని చేశాడు ఆ కైలాసవాసి అయిన గణాధిపతి. స్వయం ఆవిరాభూదత్ర తస్మాత్ ప్రాచ్యాం గణాధిపాత్ విలోక్య భూర్భువన్ లింగం భూర్భువస్. అక్కడే భూర్భు లింగం అని ఉంది. గంధమాదన పర్వతంపై నుంచి ఆ లింగం వచ్చింది. అక్కడ పాతాళం నుంచి హాటకేశ్వర లింగం. ఇదివరకు మనం చెప్పుకున్నాం, మనకు ఒకవేళ గుర్తుంటే గుర్తుండాలి. ఒకే లింగము మూడు లోకాలలోనూ ఉన్నదని. పాతాళంలో హాటకేశ్వరుడు, భూమిపైన ఉన్నటువంటిది మహాకాళేశ్వరు, ఆ తర్వాత స్వర్గంలో ఉన్నటువంటిది తారకేశ్వరు. ఒకే లింగము మూడు లోకాల్లో కూడా వ్యాపించి ఉన్నది. అందువల్ల హాటకేశ్వరుడు పాతాళంలో నుంచి తీసుకొచ్చారు, ఇది కాశీలో ఉన్నది. ఈ విశ్వనాథుడు అంతర్గృహయాత్రలో ఈ లింగమును దర్శిస్తూ ఉంటారు. ఇంకానే వాసుకి మొదలైన వాళ్ళు పాతాళం నుంచి వచ్చిందిగా, వాళ్ళు మణులను తీసి ఆ లింగ నిర్మాణం బాగా అదే దేవాలయం చాలా బాగా గట్టించారు. ప్రయత్నపూర్వకంగా చూడాలి. ఈ నక్షత్ర లోకం నుంచి తారకేశ్వర లింగం అని వచ్చింది. ఇది ఎక్కడుందా అంటే జ్ఞానవాపి దగ్గర ఉంది. అది మరి అక్కడంటే తారక మంత్రం ఉపదేశం చేస్తారు. జ్ఞానవాప్య ఆకాశాత్ తారకాత్ లింగం జ్యోతిరూపమిహాగతం. జ్యోతిరూపలింగం అంటే జ్ఞానవాప్య పురోభాగే తల్లింగం తారకేశ్వరం జ్ఞానవాపికి ముందున్నది. జ్ఞానవాపి కాశీ వెళ్ళిన వాళ్ళు చూడండి, జ్ఞానవాపి తెలుసు కదండి, మహానంది పెద్ద నంది చూస్తారుగా, ఆ పెద్ద నందికి తూర్పు వైపు ఒక చిన్న గూడులాగా ఉంటుంది, చిన్న గూడు. ఆ గూడులో ఒక చిన్న లింగం ఉంటుంది, పంచక్రోశి తారకేశ్వరు అని ఉంటుంది, అది అన్నమాట ఆ లింగం. ఆ జ్ఞానవా కృత సంధ్యాది నియమ జ్ఞానవాపి దగ్గర సంధ్యావందనాలన్నీ చేసుకొని పితృపితామహాదులను ఎక్కడికి వెళ్ళినా తీర్థంలో చూడండి, స్నానం తర్పణలు ధృత మౌన వ్రతో ధీమాన్, మౌనంగా ఉండాలి ఎంతవరకు లింగం దర్శించేంతవరకు. యావత్ లింగ విలోకనం ముచ్యతే సర్వ పాపేభ్యో పుణ్యం ప్రాప్నోతి, శాశ్వతం పాపముల నుండి విముక్తిని పొందుతాడు, శాశ్వతమైన పుణ్యాన్ని పొందుతాడు. ప్రాంతే చ తారకం జ్ఞానం యస్మాత్ జ్ఞాన ముచ్యతే, చివరిలో తారక జ్ఞానం కూడా కలుగుతుంది. ఏ జ్ఞానం వల్ల మనం అయితే ముక్తిని పొందుతామో ఆ జ్ఞానం కూడా కలుగుతుంది. ఆ తర్వాత కిరాత అనేటువంటి పరమేశ్వరుడు అర్జునుడిని పరీక్షించడానికి కిరాత రూపం ధరించాడు కదండి. ఆయన 100 అవతారాల్లో కిరాతకుడు కూడా ఒక అవతారం. ఆ కిరాత తీర్థం నుంచి కిరాతేశ్వరుడు అనేటువంటి ఆయన ఇక్కడికి వచ్చి ఉన్నాడండి. తర్వాతనే మరు లంకాపురం నుంచిటండి మరుకేశ్వరుడు అనే పేరు కలిగినటువంటి లింగం కూడా ఇక్కడికి వచ్చి ఉన్నాడు. అలాగేనే నైరుతేశ్వరు అనే పేరుతో దీన్ని పిలుస్తూ ఉన్నారట ఈ లింగాన్ని. కారణం ఏంటంటే కాశీలో నైరుతి దిక్కున ఉన్నది కాబట్టి ఈ మరుకేశ్వర లింగాన్ని నైరుతేశ్వర అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నారు అన్నాడు. పౌలశ్చ రాఘవకు అనే లింగానికి ఇది పడమ వెనుక ఉన్నది ఏంటున్నాడు. అలాగేనే జలప్రియ లింగం అని ఉందిట, జలలింగం అనేటువంటి ప్రదేశం నుంచి ఇక్కడికి తీసుకురావడం జరిగింది అంటాడు. అలాగే కోటేశ్వర అనే తీర్థం నుంచి శ్రేష్ఠేశ్వర లింగం వచ్చింది, ఇది కూడా చాలా గొప్పది, జ్యేష్ఠేశ్వరుడి దగ్గర ఉందిట. బడబానల నుంచి అనలేశ్వర అనే లింగం వచ్చింది. విరజాతీర్థము నుంచి త్రిలోచన తీర్థం వచ్చింది. ఇది అనాది సిద్ధమైన లింగం. ఓంకారేశ్వరుడు త్రివిష్టమం అసలు కాశీలో అది చెప్పేటప్పుడు అది మొదలంటాడు, ఇంకా ఆలోచిస్తే ఇదే మొదలంటాడు. అంత గొప్ప లింగాలు, వాటి చరిత్ర ఇక్కడ ప్రత్యేకించి వివరంగా మనకు మహిమలతో సహా వస్తాయి. త్రిలోచనుడు ఇచ్చాడు, ఇది అనాది సిద్ధమైనటువంటి ఇది త్రివిష్టపలింగం. తర్వాతనే ఇది పిలపిలా తీర్థం దగ్గర నుంచి ఓంకారేశ్వరుడు వచ్చాడు. పిలపిలా తీర్థం దగ్గర ఉంది, అమరకంటకం నుంచి ఓంకారేశ్వరుడు కాశీలో వచ్చి ఉన్నాడు. ముల్లోకములని కూడా ఉద్ధరించడం కొరకు ఆయన స్వయంగా ప్రకటితమైనాడు ఇక్కడ. తర్వాత వీళ్ళ ఈ త్రిలోచనేశ్వరుడు అంటే త్రివిష్టపేశ్వరుడు ఈ ఓంకారేశ్వరుడు వీళ్ళ వల్లనే ఇది తారకక్షేత్రం అయింది కాశీ అన్నమాట. ఈ తర్వాతనే గంగ రాకకు ముందే వీళ్ళంతా ముందే వచ్చారు, ఈ ఓంకార లింగం అనేటువంటిది ముందే వచ్చిందనమాట. ఇవన్నీ కూడా వారి వారి స్థానాలలో అసలు స్థానం ఉందే. ఇప్పుడు ఓంకారేశ్వరుడు ఉన్నాడు, అసలు స్థానం ఎక్కడ? అమరకంటకం దగ్గర కదండి, ఎక్కడ? మధ్యప్రదేశ్లో. ఒక అంశ కళతో అంశతో ఉంటాడట, ఇక్కడ 15 అంశాలతో ఉంటాడు. అది ఈ లింగములు వచ్చిన ఈ 68 లింగాలు ఏ లింగమైనా అంతేనండి. అగో ఇక్కడ చెబుతున్నాడు చూడండి, కావాలంటే సంస్కృతం వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ సభలో. ఏతాని ఆయతనానీశ ఆనినాయ మహాంతి శేషయిత్వా అంశమాత్రంచ తస్మిన్ క్షేత్రే నిజే నిజే, సొంత క్షేత్రంలో సొంత ఊళ్ళో వాటి స్థానాల్లో ఒక్క అంశం మాత్రమేటండి. శేషయిత్వా అంశ మాత్రంచ తస్మిన్ క్షేత్రే నిజే నిజే, ఇచ్చాయతనాని పుణ్యాని సర్వభావేన నాణ్యత. విష్ణుమూర్తి కూడా వచ్చి సర్వభావంలో ఇక్కడే ఉన్నాడు కాశీలోనే, ఒక అంశతో బయటికి వెళ్ళాడు. అందువల్ల కాశీ అంత గొప్ప, కాశీలో ఉన్న విగ్రహాలు కానీ లింగాలు కానీ ప్రసాద సర్వతశ్చేషామ్ర అన్నీ అభ్రంలిహా విభో మేఘాలని తాకుతూ ఉంటాయి. వీటి ప్రాసాదాలన్నీ రకరకాల ధాతువులతో రత్నాలతో ఇవన్నీ కలశం చూస్తేనే కలశ మాత్రం వల్లనే విన్నా చాలు ఈ లింగములను పేరు. అపి జన్మ సహస్రోత్ క్షీయంతే, వేల జన్మలు చేసిన పాపాలన్నీ నశిస్తాయి పేర్లు వింటే చాలంటున్నాయి. ఇదానింకో నిదేశోత్రమయా అనుష్ఠేత ఈషిధ, ఇంకా నేనేమన్నా చేయవలసింది ఉంటే చెప్పు స్వామి. ఈ 68 లింగాలను తీసుకొని రావడం జరిగింది భూలోకంలో, భూవర్లోకంలో, స్వర్గలోకం నుంచి ప్రసిద్ధమైనవి. అక్కడ ఒక్క అంశతో ఉండి ఇక్కడ 15 అంశాలతో ఉంటున్నాయి. ఇంకా నేనేమన్నా స్వామి చేయాలా అని వచ్చి అడిగాడు. ఇంకా విశ్వనాథుడు విశ్వనాథ మందిరానికి వెళ్ళాలా కొత్తగా, ఇంకా దారిలోనే ఉన్నాడు ఈయన. ఇంకా ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, ఇది కృత్తివాసేశ్వరుడు దగ్గర ఉన్నాడుగా, సంహారం చేసి అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నాడు. అక్కడి నుంచి మళ్ళీ త్రిలోచనేశ్వరుడి దగ్గరికి వస్తాడు లేని తర్వాత. ఆయన అంటున్నాడండి, ఇదా అంటే ప్రాసాది క్రీదాం సోపి సిద్ధో మంతవ్యయేవహి, మీరేమన్నా చెప్పండి అవన్నీ అయినట్లేను అన్నాడు. అప్పుడే నందివాక్యం విని దేవదేవుడు అంటున్నాడు శైలాదితో ప్రేమతో అంటున్నాడు, నువ్వు మంచి పని చేసావయ్యా, ఎప్పుడు నాకు ఆనందాన్ని కలుగజేస్తూ ఉంటావు, సరే నేను చెప్పినటువంటి పని నువ్వు చేయి. చండీర్ వ్యాపారయాధునా నవకోట్యస్తు చాముంజా ఎత్ర నివసంతి స్వదేవతాభిస్సహిత భూతభేతాళ భైరవై తాపురీ రక్షణార్థాయ సవాహన బలాయుధా ప్రతి దుర్గం దుర్గరూప పరిత పరివాసయా. ఎంతమంది ఉన్నారటండి, చాముండలు చెండు చెండి మాతలు, వాళ్ళని అందరినీ కాశీలో ఈ దుర్గ రక్షణ కొరకు, ఈ కాశీ రక్షణ కొరకు కాశీలో ఉంచమన్నాడండి చెండి అందరినీ కూడా. 9 కోట్ల మంది ఉన్నారట ఈ చాముండలు, వాళ్ళందరినీ కూడా వారి వారి దేవతలతో సహా భూత భేతాళ భైరవులతో సహా ఈ పట్టణ రక్షణ కొరకు వాళ్ళ వాహనంతో వాళ్ళ సైన్యంతో ప్రతి దుర్గాన్ని దుర్గ రూపంలో ఉండి రక్షించాలి అన్నాడు. దుర్గరూప పరిత అంచి గొప్ప రూపంతో ఉండి రక్షించాలి అన్నాడండి. నందినం సన్నిధి చేతి మృడాన్యా సహితో మృఢ ఏయౌ త్రైవిష్టపం క్షేత్రం ముక్తిబీజ ప్రరోహణం. అదిగో వచ్చిరానే వచ్చింది. ఏ ఇప్పుడు కృత్తివాసేశ్వరుడి దగ్గర నుంచి కాశీ ఎక్కడ మాకు గుర్తుంచుకోండి, జ్యేష్ఠేశ్వర స్థానం నుంచి ఎక్కడికి వెళ్ళాడండి, వరుణాదడానికి వెళ్ళాడు శైలేశ్వరుడు. మననం చేయాలండి, శ్రవణం చేస్తున్నారు మననం చేయాలి. తర్వాత పుస్తకాలు కొంతమంది కొన్నారు, అందువల్లనే అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు, మధ్యలో శైలేశ్వరుని చూసుకొని రత్నేశ్వరుడి దగ్గరికి వచ్చాడు మళ్ళీ కాలభైరవుడి. అక్కడే మళ్ళీ కృత్తివాసేశ్వరుని గజాసురుని చంపి కృత్తివాసేశ్వరుడు, ఇప్పుడు అక్కడి నుంచి త్రివిష్టభేశ్వరుడి దగ్గరికి వచ్చాడు ఆయన ఉమాదేవితో నందికారకంగా ఆజ్ఞాపించనమాట. శిలా అది ఎక్కడిది, త్రైలోక్యం క్షేత్రం ముక్తిబీజ ప్రరోహణం, ముక్తిబీజములను మొలిపించేది. నందినం సన్నివేశ్య మృడాన్యా సహితో మృఢ శిలాదతనయోపి ఐశీం వర్ధన్ యాజ్ఞాం. సరే శివుడు ఆ నంది కూడా శివుని యాజ్ఞను శిరసా వహించినటువంటి వాడై చక్కగా ఆ పని చేయడానికి వెళ్ళాడు. ఈ అధ్యాయం కనుక విన్నట్లయితే పుణ్యమైన దేవాలయాలతో కూడి ఉన్నది, దేన్ని దర్శిస్తే ఏ ఫలం వస్తుందో కూడా చెప్పారు, కానీ అవి మాత్రం చెప్పల కష్టం పూర్తి కావడం ఈ 40 రోజుల్లో. నరః స్వర్గాపవర్గ ఉచ ప్రాప్నుయా శ్రద్ధయా క్రమాత్. క్రమంగా ఈ అధ్యాయం విన్నందువల్ల అనేకమైన పుణ్య ఆయతనముల యొక్క విషయాలన్నీ ఉన్నాయి కాబట్టి స్వర్గము తర్వాత మోక్షం కూడా వస్తుంది క్రమంగా అని చెప్పి చెబుతున్నారు. క్రమముక్తి వస్తుంది అంటున్నారు. శ్రుత్వా అష్టషష్టిమేతాం వై మహాయతన, మొత్తం 68 లింగములు ఇవన్నీ మందిరాలను గురించి ఇందులో చెప్పారు. నజాతు ప్రవేశేన్మర్చో జనన్యా జఠర, ఇది వింటే మళ్ళీ జనని జఠరంలో ప్రవేశించడు. అది సప్తతితమోధ్యాయ 70 అధ్యాయం, ఇంకా 30 అధ్యాయాలు ఉన్నాయండి మనకింకా 5, 7, 12 రోజులు ఉన్నాయి. కాత్యాయనేయ కథయా నందినా విశ్వనందిన యథా వ్యాపారితో దేవ్యో దేవదేవ నిదేశత. సరేనాయనా, అమ్మవార్లు ఎవరెవరు వచ్చారో ఏమిటో చెప్పబోయా అని అగస్త్యుడు అడిగితే కుమారస్వామి చెబుతూ ఉన్నాడండి. వారాణస్యాం విశాలాక్షి క్షేత్రస్య పరమేష్టదా, మొట్టమొదటి విశాలాక్షి మీకు మొదటి రోజే చెప్పాను. అన్నపూర్ణ పేరు మాత్రం కాశీఖండంలో లేదు అని ఎక్కడ వ్యాసుడు ఉచ్చరించరా, భవానీ పేరుతో ఉచ్చరించాడు. మరొక పేరుతో ఉచ్చరించాడు, భవానీ పేరుతో. ఎందుకో మరి ఆ రహస్యం, ఎవరో కవి విచిత్రంగా ఒక సంస్కృతంలో ఒక శ్లోకం రాశాడు, ఆయన చూడబోతే స్వయం పంచానహట, ఐదు నోర్లు ఉన్నాయి కదండి శివుడికి, పెద్ద కుటుంబం, పోనీ డబ్బుందా, అసలు ఏమన్నా దిగంబర, దిగంబరుడు, వాహనం కూడా వృషభ వాహనుడు, కొడుకు చూడబోతేనేమో గజాననుడు, ఆయన గయ్యేనుగు ఆనను బాగా తింటాడు, ఇంకొక ఆయన చూడబోతేనేమో ఆరు ముఖాలు గలవాడు, ఎవరండి? కుమారస్వామి. సంసారం బాగా తినే సంసారం అండి ఆయనది. ఒక ఆయన ఐదు ముఖాలైనా, ఒక ఆయన ఆరు ముఖాలైనా, ఇంకొక ఆయన ఇంకొకడేమో ఏనుగు నోరుట. ఏదో అన్నపూర్ణ ఆయన భార్య అయింది కాబట్టి ఆ ఇల్లు ఏదో నెట్టుకొని వస్తున్నది, కానీ ఈ దిగంబరుడైనటువంటి ఈయన ఆ కుటుంబం గడుస్తుంది అని ఒక కవి చమత్కారంగా చెప్పాడు. మరి అన్నపూర్ణ ఆ పేరు కాశీఖండంలో ఎక్కడా లేదు. భాగవతంలో రాధ అనే పేరు ఎలా లేదు, ఇక్కడ కాశీఖండంలో ఆ పేరు లేదు. ఆ ప్రభావం అది ఏదంటో వేదవ్యాసుల వారికి తెలియాలి. విశాల అందు ముందు విశాలాక్షిని చెబుతున్నారు. ఒక రకంగా కాశీ పంచాయతన క్షేత్రం అండి. పంచాయతనములు ఏంటో చెప్పండి. మనందరూ ఈరోజు ఇక్కడ వింటూనే ఉన్నాం కదా, ఇదివరకు కూడా మీరు చాలా విన్నారు కదా. శంకరాచార్య ఏర్పాటు చేశారు శైవులమని వైష్ణవులమని శాక్తీయులమని గాణాపత్యులమని. మనం కొట్టుకోకుండా హిందూ సమైక్యతకు పోరాడిన మహానుభావుడు అండి ఆదిశంకర్లు. అంటే సామాన్యుడు కాదు, హిందూ జాతి సమైక్యతకు మహానుభావుడు ఆయన. ఆయన చూచే మనం అందరం నేర్చుకోవాలి. ఆయన మార్గంలోనే వివేకానందాదులందరూ పయనించారు ఆ తర్వాత. అందువల్లనే వీళ్ళందరినీ ఏకం చేసి ఆయన సూర్యుడు శివుడు. పంచాయతంలో ఉండేది శివలింగమే కదండి. మనం ఏది ప్రధానమైతే అది మధ్యలో ఉంటుంది, మిగిలిన చుట్టూ ఉంటాయి. విష్ణుమూర్తికి సంబంధించి ఏదో ఒకటి ఉంటుంది, నరసింహస్వామి కానీ విష్ణువు ఏదో ఒకటి ఆయన యొక్క ఇది ఒకటి ఉంటుంది. పంచాయతనం అంటే ఐదు. ఆ తర్వాత ఇంకేముంటుంది, అమ్మకు సంబంధించి పార్వతీదేవి అంబిక ఆమె ముగ్గురు. శక్తి సంబంధించినటువంటి మతం శాక్తే అమ్మ ఉంటుంది. శివ సంబంధమైంది శివుడు ఉంటాడు, విష్ణు సంబంధమైంది ఒకటి ఉంటుంది. సూర్యుడు కదా ఇంకొక ఆయన ఆదిత్యుడు. సూర్యమతం ఉంది, ఆదిత్యమ సౌరమతం, ఆదిత్యుడు ఉంటాడు సూర్యుడు. ఇంకొక ఆయన ఎవరున్నాడండి, గణపతి ఉంటాడు. మొత్తం ఐదుగురు అన్నమాట. ఇది పంచాయతనం అన్నమాట. మనం కొట్టుకోకుండా ఇవన్నీ కూడా ఒకటేనని పంచాయతన పూజ ప్రవేశపెట్టాడు మహానుభావుడు. భారత సమైక్యత, హిందూ సమైక్యత కొరకు ఆదిశంకర్లు మర్చిపోకూడదు. మనం దేశం సమగ్రంగా ఉండాలనుకుంటే అందువల్ల ఇది మీకు వేలాది ఏడు కోట్ల లింగాలు ఎప్పుడో ఉన్నాయి, తర్వాత ఇంకా ఎన్నో తర్వాత వచ్చినాయని చెప్పి చెబుతారు ఆయన. గంగలో ఏడు ఉన్నాయని ముందు ముందు మనకు వస్తుంది, పార్వతితో చెబుతాడు ఆయన విశ్వేశ్వరుడు. ఇన్ని లింగములు ఉన్నాయి కాబట్టి శివక్షేత్రం కదండి. శివుడు ఉన్నట్లేగా కాశీ పంచక్రవ శివకలింగం అన్నాగా, అమ్మవారులు కూడా వందలు 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 ఉన్నాయి. ఆ కారణంగా ఏమైంది, శక్తిక్షేత్రం అవుతుంది. విష్ణుమూర్తి చూశారు కదా, 700 800 ఉన్నాయి మనం చెప్పుకున్నాం. కాబట్టి ఏమైంది, అది విష్ణుక్షేత్రం అయింది. ద్వాదశ ఆదిత్యులు ఉన్నారు కదా, ఇవి కాక ఇంకా కూడా ఉన్నారు కదా, ఆదిత్య సూర్యక్షేత్రం అయింది. గణపతులు 56, ఇవి కాక వందలు ఉన్నాయి. ప్రతి దేవాలయంలో గణపతి ఉంటుంది. దీన్ని బట్టి ఏమైంది, గణపతి ఉన్నాడు, శక్తి అమ్మవారు ఉన్నది, కాశీలో సూర్యుడు ఉన్నాడు, విష్ణువు ఉన్నాడు, శివుడు ఉన్నాడు. అందువల్ల కాశీ పంచాయతన క్షేత్రం అని చెప్పి మనం చెప్పుకోవాలి. సర్వమత, అసలు ఇదేంటండి కాశీలో లేనిదే లేదు. ముస్లిం మతం మసీదులు ఉన్నాయి, జైన మతం ఉన్నది, ఒక్క ఏది ఏ సంబంధమైన అన్ని రకాల గౌడీయ మఠాలు ఉన్నాయి. ఏ ఆరాధనాపరమైనటువంటి హిందువులలో కానీ క్రైస్తవులలో కానీ మహమ్మదీయులలో కానీ ఇంకా ఇతర ఇతర భారతదేశంలో ఏమి ఉన్నాయో అన్నీ ఉన్నాయండి. అందుకే ఆధ్యాత్మిక రాజధాని కాశీ, మన సంస్కృతి రాజధాని కాశీ, ఆధ్యాత్మిక రాజధాని కాశీ. మనకి నాలుగు వేదాలు చదివిన వాళ్ళు ఇక్కడ ఉండరు. ఒకసారి అక్కడ వేదసభ ఏర్పాటు చేశారు పుష్కరాలప్పుడు, గోదావరి పుష్కరాలప్పుడు, అదే గంగా పుష్కరాలప్పుడు చేస్తే ఆ రోజు వచ్చారండి. ఎన్ని శాఖల వాళ్ళు వచ్చారో చెప్పడానికి వీళ్ళు, ఆయా రాష్ట్రాల వాళ్ళు, గుజరాత్ వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు, హర్యానా వాళ్ళు, ఎన్ని శాఖలు మనం నాలుగు తప్ప వినలా. దాదాపు 20-30 శాఖల వాళ్ళు వేద పండితులు వచ్చారండి. ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఐదుగురు వచ్చారు. వాళ్ళందరూ వాళ్ళ యొక్క శాఖ తరఫున వేద పనసలు చెప్పారు. ఆంధ్రాశ్రమంలో ఏర్పాటు చేశారు. ఆయన జడ్జి గారు ఉండేవాడు కదండి, ఆయన పేరు ఏదో ఒక ఆయన ఉండాలి మహానుభావుడు, గుర్తు రావట్ల, రాఘవనారాయణ శాస్త్రి గారి శిష్యుడు, ఆయన యొక్క అల్లుడు అనమాట. అక్కడ చేశారు అప్పుడు. అన్నీ ఉన్నాయి, అక్కడ లేనటువంటిదే లేదనమాట. సరే, అందువల్ల ఇది పంచాయతన క్షేత్రం కూడా మనకు బాగా చెప్పుకోవచ్చు. గంగానది ఒడ్డున ఉన్నదండి. అక్కడ విశాల తీర్థం అని ఉండేది పూర్వం. ఆ తీర్థంలో విశాలాక్షిని కనుక నమస్కరిస్తే విశాలమైన లక్ష్యం వస్తుందిటండి మనకు. ఇక్కడ అక్కడ కానీ ఈ లోకంలో పరలోకంలో, పరలోకంలో మోక్ష లక్ష్మి, ఇక్కడేమో ఈ లక్ష్మి. భాద్రమాసంలో కృష్ణపక్షంలో తదియ నాడు ఉపవాసం ఉండి అక్కడ జాగరణ చేయాలి. రాత్రిపూట విశాలాక్షి దగ్గర ఉదయం పూటనే 14 అమ్మాయి కుమారీలకి భోజనం పెట్టించాలి, బాగా చక్కగా అలంకరించాలి, శక్తి కొలది మంచి వస్త్రాలు అలంకారాలు ఇచ్చి తర్వాత తను భోజనం చేయాలి. అప్పుడే పశ్చాత్ పుత్ర భృత్య సమన్విత తన అంత తన కొడుకులు పిల్లలతో చేయాలి. సమ్యక్ వారాణసి, అప్పుడేమవుతుందంటే వారాణసి ఫలితం వస్తుంది. ఎట్లా? ఏదో ఉంటాం కాదు, బాగా సమ్యక్ మంచిగా చక్కగా శాస్త్రబద్ధంగా ఏదోక్త విధానంలో కాశీలో ఉన్న ఫలం వస్తుంది అండి. తస్యాంతి అక్కడికి మహాయాత్ర చేయాలి. క్షేత్రంలో ఉండే వాళ్ళందరూ కూడా మోక్షం రావాలి, నిర్వాణ కమలాప్తయే మోక్షం రావాలనుకుంటే వారాణసిలో విశాలాక్షిని ప్రయత్నపూర్వకంగా పూజించాలి. ధూప దీప నైవేద్యాదులతో, పూలమాలలతో, ఉపహారాలతో, మణి ముత్యములు మొదలైన అలంకారాలతో, ఇంకా చామరాలతో, ఇంకా పట్టు వస్త్రాలు ఇవ్వాలి. ఎటువంటి వీటి అనుపభుక్తైశ్చరులు భోగించినవి కాకూడదు. స్వామికి అభిషేకం కూడా ఇతరులు భోగించని జలంతో చేస్తాం. ఇవి కూడా అంటే మనకెవరో పెట్టారనుకోండి, అవి తీసుకెళ్ళి అమ్మవారికి ఇవ్వకూడదు. అవి అనుభవించినట్లేగా వాళ్ళు మనకి ఇచ్చేసారు కదా. శుభై అనుపభుక్తైశ్చ దుకూలై గంధవాసితై, మీరు గంధ మంచి వాసనతో కూడినటువంటివి. మోక్షలక్ష్మి సమృద్ధ్యర్థం ఎత్ర కుత్ర నివాసివి, అత్యంత మోక్షలక్ష్మి కొరకు మీరు ఎక్కడున్న వాళ్ళైనా సరే కొద్దిగా ఇచ్చినా సరే విశాలాక్షికి తదు అనంతాయ జాయేత ముని లోకద్వై, ఈ లోకంలో పరలోకంలో అనంతమైన ఫలం ఇస్తుంది విశాలాక్షి మందిరానికి ఇస్తే వెళ్ళి ఇస్తే. విశాలాక్షి మహాపీఠంలో దత్తం జపము దానము హోమము స్తోత్రము ఇవన్నీ కూడా మోక్షమునకు పరిపాకం, చివరికి పరిణామం మోక్షం. ఇందులో ఏమాత్రం విచారించవలసిన పని లేదు. విశాలాక్షిని సమర్చిస్తే ఇంకా వాళ్ళు మంచి భర్తలు దొరుకుతారు. కుమారీలు కనుక గర్భిణీ స్త్రీలు కనుక చేస్తే మంచి కుమారుడు పుడతాడు. గొడ్రాలు కనుక పూజిస్తే ఆమెకు చక్కగా కొడుకు పుడతాడు. సౌభాగ్యవతులు పూజిస్తే బాగా సౌభాగ్యం ఎక్కువ కాలం ఉంటుంది. విధవలు పూజిస్తే మళ్ళీ జన్మాంతరంలో ఇంకా విధవలు గారు. శ్రీమంతుని స్త్రీలు కానీ పురుషులు కానీ మోక్షం కావాలనుకున్నటువంటి వాళ్ళు విన్నా ఆమెను గురించి చూచినా పూజించినా తతో అన్యత్ లలి అవన్నీ అంతటి ఫలితం వస్తుంది. ఇంకోటి ఏమిటింది అంటే ఆ సమీపంలోనే గంగాకేశవుడి దగ్గర లలితాఘాట్ లలితా తీర్థం అని ఉంటుంది. అక్కడ లలితాదేవి ఉందండి, అక్కడే మళ్ళీ కాశీదేవి కూడా ఉన్నది ఆ పక్కనే, ఆమె పక్కనే లలితాదేవి అక్కడ ఉంటుంది. ఆమెను పూజించాలి. సాచ పూజ్య ప్రయత్నైన సర్వసంపండి. అవన్నీ చిన్న చిన్న విగ్రహాలుగా ఉంటాయి, అంత మాత్రం చేత అవి మనం దాన్ని తక్కువగా చూడకూడదు. చాలా గొప్ప విలువ కలిగినటువంటి విశాలాక్షి ముందు ఉన్నది ఎవరిదండి? ఆదిశంకరులు స్థాపించినటువంటిది. వెనక ఉన్నది రెండు ఉంటాయి, ముందు ఒక ఎత్తుగా విగ్రహం వెనక ఉంటుంది. వెనక ఉన్నది మొదటి నుంచి అసలు స్వయంభూ అయినటువంటి అమ్మవారు అన్నమాట. శంకరాచార్యులు అక్కడ విగ్రహం ఉంటుంది. శ్రీచక్ర ప్రతిష్ట చేశారు ఆయన, శంకరాచార్యుల వారు అక్కడ అక్కడ ఆయన ఉన్నారు చాలా కాలం అక్కడ విశాలాక్షి పీఠంలో. అది అంత దాని గొప్పతనం అలాంటిది. ఇంకా సాచ పూజ్య ప్రయత్నైన సర్వసంపత్ సమృద్ధయే, అక్కడటండి పూజించాలి. లలితాదేవిని కూడా పూజించాలి, వాళ్ళకి విఘ్నములేవీ కాదు. కృష్ణ ద్వితీయాయాం లలితాం పరిపూజ్యవై ఇషే అంటే ఆశ్వీజ మాసంలో కృష్ణపక్షంలో విధీనాడు అక్కడ యాత్ర చేయాలి అంటున్నాడు. నారీవా నారి స్త్రీలు కానీ పురుషులు కానీ కోరిన కోరికలన్నీ సిద్ధిస్తాయి. లలితాఘాట్లో స్నానం చేయాలి, లలితకు నమస్కారం చేయాలి, ఇంకా అన్నీ వాళ్ళకు ఏది కావాలో అవన్నీ సర్వలాలిత్యములు లభిస్తాయిట, కోరుకున్నట్లుగా లభిస్తాయిట. అక్కడ స్తోత్రం చేస్తే అనులాప్యచ మునే. ఆ తర్వాత విశ్వభిజ గౌరి అని ఉన్నదండి, ఇది ధర్మేశ్వర మందిరంలో ఉంది. విశాలాక్షి దగ్గరలోనే మన దివోదాసేశ్వర లింగం ఎక్కడ ఉందో అక్కడ గోడకు ఉంటుంది. ఆమెను కూడా శరన్నవరాత్రుల్లో అక్కడికి యాత్ర చేయాలి, అన్ని కోరికలు నెరవేరుతాయి. వారాణసిలో ఆమె నమస్కరించాలి, ఉపసర్గలు ఉండవు, అంటే ఆ విఘ్నములు ఉండవు, శాంతి కలుగుతుంది. ఏయిస్తు విశ్వభుజాదేవి వారాణస్యాం స్తుతార్చిత, ఆమెను పూజిస్తే అన్ని కోరికలు నెరవేరుతాయి విఘ్నాలన్నీ. ఇంకో ముగ్గురైనారండి. ఏ తర్వాత వారాహీదేవి, మరి అందరం వారాహీదేవిని చూస్తూ ఉంటాం, ఆమె కూడా నమస్కారం చేయాలి. అక్కడ తర్వాత భక్తి చేస్తే ఏమవుతుందండి, వాళ్ళకి ఏ ఆపదలు ఉండవు. ఆమె దేవ కాశీని రక్షిస్తూ ఉంటుంది. రాత్రిపూడంతా తిరిగి తెల్లవారేటప్పటికి వస్తుంది మళ్ళీ మందిరానికి. 8 గంటల వరకే దర్శనం, ఆ విశ్రాంతి తీసుకుంటుంది. అందువల్ల పగలు 8, 8:30 తర్వాత దర్శనం ఉండదు. ఆమె శివదూతి అని ఉన్నది. ఈమె కాళీ మందిరం శుక్రేశ్వరుడి దగ్గర ఉన్నది. ఏం దొరకది, కాళరాత్రి ఆ శివదూతి ఆ మందిరం ఉన్నది, అమ్మవారు అక్కడ ఉన్నది. తర్వాత మరొక ఆమె ఉన్నది, ఐంద్రీదేవి ఉన్నదిట, ఇంద్రుడికి సంబంధించిన శక్తి. అలాగే మయూర నెమలి ఎక్కినటువంటి కౌమారీదేవి ఉందిట, ప్రయత్నపూర్వకంగా ఆమెను సేవించాలి. మహేశ్వరుడికి దక్షిణంగా మాహేశ్వరీదేవి ఉందిట, వృషభవాహన అయి ఉంటుంది, ఆమెను సేవించాలి. మోక్షం కోరేటువంటి వాళ్ళు నిర్వాణ నరసింహుడికి దగ్గర నారసింహీదేవి ఉంది, ఆమెను సేవించాలి. 9 మంది అయినారండి. బ్రహ్మేశ్వరుడికి దగ్గరలో బ్రహ్మేశ్వర మందిరం ఉంది, బ్రహ్మ స్థాపించిన లింగం. ధర్మేశ్వర ఘాట్కు పైకి వెళ్ళాలి, వెళ్తే అక్కడ బ్రాహ్మీదేవి ఉన్నదండి. ఆ చేతిలో కమండలం పట్టుకొని శత్రు సంహారం చేస్తుందిట, నీళ్లు తల్లి. ఆమె బ్రహ్మ విద్యను ప్రబోధించడం కొరకు కాశీపురంలో ఆమె ఆ రకంగా అక్కడ ఉన్నదిట. బ్రాహ్మణులకి, సన్యాసులకి, ఇంకా ఆత్మతత్వం కావాలనుకున్న వాళ్ళకి కూడా వాళ్ళందరూ ఆ బ్రాహ్మీమూర్తిని పూజించాలిటండి అక్కడ అమ్మవారిని. ఇంకొక ఆమె నారాయణీదేవి ఉందిట, శారంగధనస్సును బాగా ధరించి బాణాలు ఎక్కువ పెట్టి ఉంటుందిట. ఆమె గోపి గోవిందుడికి దగ్గరలో ఉంటుందిట. ఆ నారాయణీదేవి అని అక్కడ ఉన్నదిట. ఆ తర్వాతనే విరూపాక్షీదేవి అని ఉన్నదిట, ఆమెని భక్తిపూర్వకంగా శోభించాలి. శైలేశ్వరి నిన్న చెప్పుకున్నాం కదండి, వరుణాతటంలో శైలేశ్వరుడు పక్కనే అమ్మవారు ఉండిందని చెప్పి, ఆ శైలేశ్వరీదేవి ఆమెను కూడా మనం పూజించాలన్నమాట. మనకి ఏ విధమైనటువంటి ఉత్పాతములు అవన్నీ కలగవప్పుడు. ఇప్పటికి ఎంత పదము గురైనారు. చిత్రకూపంలో స్నానం చేసి చిత్రగుప్తేశ్వరుని చూడాలి. ఇది జ్ఞానవాపికి దగ్గరలోనే కాశీపురాలో ఉంటుందండి ఇవన్నీ. జ్యేష్ఠేశ్వరుడు అవన్నీ వెళ్తే ఇవన్నీ ఒకేసారి చూడవచ్చు. ఆ తర్వాతనే ఈ చిత్రగుప్తేశ్వరుడు దగ్గర అది కొద్ది దూరంలో ఉంటుంది చిత్రఘంటాదేవి. ఈమె 14 ఆమె. ఈ అమ్మవారిని నవదుర్గంలో ఈమె కూడా ఉంది, ఆమెని చూడాలి. ఇంకా ఈమె చూస్తే చిత్రగుప్తుడు లెక్కల్లో మనల్ని రాయడు. తర్వాతనే చైత్రమాసంలో శుక్ల చదివినాడు ఈమెను యొక్క దర్శనం చేయాలి. చిత్రాంగదేశ్వరుడి దగ్గరలో చిత్రగ్రీవాదేవి ఉన్నది, ఎవరికీ తెలియదు, పాడుబడిన మందిరంలాగే ఉంటుంది. మనమే ఎక్కడి నుంచి ఆంధ్రాశ్రమం నుంచి కేదారేశ్వర మందిరానికి వెళ్తాం కాశీలో వెళ్ళేవాళ్ళు, వెళుతూ ఉంటే శంకరమఠం వస్తుంది. అక్కడ అందరూ కూర్చొని ఇడ్లీ తింటూ ఉంటారు, అన్ని మన వాళ్ళు ఆంధ్రులు అందరూ టిఫిన్ చేస్తూ ఉంటారు ఆంజనేయస్వామి మందిరం దగ్గర కూర్చొని. ఆ దాటి కాస్త ముందుకెళ్తే కూరగాయలు పూలు అమ్ముతూ ఉంటారు కుడివైపు, ఇటువైపు చెప్పండి అని చెప్పి ఇవన్నీ అమ్మేటువంటివి ఇస్తూ ఉంటాడు మన గ్యాస్ పొయ్యిలు. అవి ఆ ఎదురుగుండా ఒక వాకిలు ఉంటుంది, ఆ వాకిట్లో నుంచి లోపలికి వెళ్తే చిత్రాంగదేశ్వరుడు చిత్రగ్రీవాదేవి ఉన్నారండి. ఇక్కడ చెప్పబడిన వాళ్ళు వాళ్ళిద్దరూ ఉన్నారు. రోజు దీపారాధన కూడా ఉంటుందో ఉండదు ఏదో తెలిసిన వాళ్ళం కాబట్టి ఎప్పుడైనా ఏడాదికోసారైనా అతి కష్టం మీద వెళ్ళి చూసొస్తూ ఉంటాం. ఆ తర్వాతనే భద్ర అనే భద్రకాళీదేవి ఉన్నదిటండి, భద్రవాపి దగ్గర అక్కడ ఉన్నది. ఆ తర్వాత హరసిద్ధీదేవి అని ఒక ఆమె ఉన్నది అమ్మవారు. విధిదేవి అని విధీశ్వరుడి దగ్గర ఉంది. వందీమాత ఉందండి, ఎక్కడంటే ప్రయాగ ఘాటు పైన ఉన్నది, అంటే దశాశ్వమేధ ఘాటే. పైకి వెళ్తే కొద్దిగా పైకి వెళ్తే చాలు, వందీమాత ఉన్నది. మన బంధ ఆమెనే నిగడభంజని వందీదేవి అంటారు. ఎవరు జైళ్ళల్లో కారాగారాల్లో ఉన్నవాళ్ళు ఆమెను సేవిస్తే మనం వాళ్ళు బంధాల్లో నుంచి బయటపడతారన్నమాట. సంసార బంధాల్లో నుంచి కూడా పోగొడతారని వర్ణించారు. ప్రయాగ తీర్థంలో స్నానం చేసి ఆ నిగడ భంజని వందీమాతను చూపించినట్లయితే నోజాతు నిగడై పరిభాజ్యతే. ఇంకా ఎప్పుడు ఈ సంఖ్యలు అవి అవన్నీ ఉండవు. ఎప్పుడు చేయాలంటే మంగళవారం నాడు ఆ దేవిని పూజించాలట, ఆ రోజు ఒకే పూట భోజనం చేయాలట. వందీ బందీ మోక్షణ, మనకి ఏమన్నా బంధాలుంటే అందులో నుంచి బయటపడాలంటే. సంసార బంధవి మామూలు బంధాలే కాదు, సంసార బంధముల యొక్క విచ్చిత్తి కూడా ఆమె కలుగు చేస్తుందిట. గణన అశృంఖలాదీనాక తస్యాసమర్చన ఎన్నైనా వెళ్ళిపోతాయి. దూరంలో ఉన్నాయినా సరే సోపి క్షిప్రం సమేష్యతి వందీపదజుషాం పుంసో శ్రద్ధయా నాత్ర సంశయ. దూరంగా కాశీలో ఉన్నవాళ్ళు ఆమెను చక్కగా సేవిస్తూ ఉండాలి. వందీదేవి బంధములన్నిటినీ కూడా పశుపతీశ్వరు దగ్గర అమృతేశ్వరుని ఒక లింగం ఉన్నది, చాలా గొప్ప లింగం, అది సిద్ధలింగాల్లో ఒకటి, తర్వాత మనకు వస్తుంది. అక్కడ అమృతేశ్వరీదేవి అని ఉన్నది, ఇప్పుడు 20 మంది అయినారండి. అక్కడ ఆ తర్వాత ప్రపితామేశ్వర లింగానికి ముందు సిద్ధిలక్ష్మీదేవి అని ఉన్నది, 21 అయినారు. అక్కడికి దగ్గరలో కుబ్జాదేవి అని ఉన్నది, ఈమె పూజ కూడా మనం అందరం ఈ జగన్మాతని కూడా పూజించాలండి. ఈమె సమస్త ఉత్పాతములను దూరం చేసేస్తుంది, కళ్యాణం మనకు చేకూరుస్తూ ఉంటుంది ఈ కుబ్జాదేవి. ఆ తర్వాతనండి త్రైలోక్య సుందరి గౌరీ అని ఉన్నది కుబ్జాంబరీశ్వరుడు అనే లింగం దగ్గర. ఈమె కూడానండి అన్ని సిద్ధులను మనకి త్రైలోక్యంలో ఉండే అన్ని సిద్ధులు మనకి ఇస్తుంది. సాంబాజిత్యుడి దగ్గరలో దీప్త అనే ఆమె ఉన్నది, మనం చూచి ఉంటాం. దీప్త అని సాంబాజిత్యుడి దగ్గరలో ఉన్నది ఈ మహాశక్తి ఇది. అలాగే శ్రీకంఠేశ్వరుడి దగ్గరలో మహాలక్ష్మి అండి, లక్ష్మీకుండ ఉన్నది, అక్కడ మహాలక్ష్మి ఉన్నది. ప్రాచీన లక్ష్మి ఇప్పుడు మా ఉత్తర మహాలక్ష్మి, తప్పనిసరిగా అందరూ దుర్గా మందిరం వెళ్తారు కానీ మహాలక్ష్మి మందిరం వెళ్ళరు. ఆ మహాలక్ష్మీదేవి ఉంది, అక్కడే లక్ష్మీకుండ ఉన్నది, అక్కడ స్నానం చేసి అమ్మవారిని చూడాలి. ఆ తీర్థంలో విధిపూర్వకంగా పితృదేవతలకు తర్పణం ఇస్తే వాడు లక్ష్మీవంతుడు అవుతాడు, బాగా డబ్బు ఉన్నవాడు అవుతాడు. అక్కడే దాన్ని లక్ష్మీ క్షేత్రం అనే పేరు గల మహాపీఠం అన్నమాట. కాశీపూర్లో కాశీలో అక్కడ సిద్ధి పొందాలనుకున్నటువంటి వాళ్ళందరికీ అనేకమైన పీఠాలు ఉన్నాయి, కానీ మహాలక్ష్మి పీఠం ఉంది. మహాలక్ష్మీ కారకమైనటువంటిది. మహాలక్ష్మి అష్టమీం ప్రాప్య తత్ర యాత్రాకృతం లక్ష్మీదేవి, యాత్ర అష్టమి రోజు చేస్తే చాలా మంచిదన్నమాట. సంపూజ దేహం విధివత్ పద్మా సద్మ, ఆమెను పూజిస్తే మన ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళదుట. అక్కడ ఆమెకు ఉత్తరంగా హయకంఠి అనే అమ్మవారు ఉన్నారండి, సిఖిచండీదేవి ఉన్నది. ఇంకా దక్షిణంలో కౌర్మీశక్తి మహాలక్ష్మి ఉన్నది, అలాగే సిఖిచండీదేవి ఉన్నది, అలాగే భీమచండీదేవి ఉన్నది. ఇవి ఆ చివర ఉన్నదిలేండి పంచక్రోశి యాత్రలో. త్యాగవక్త్రేశ్వరి అని వృషభధ్వజుడి దగ్గర ఆమె ఉన్నది. తర్వాత తాళజంఘేశ్వరి అని ఇంకొక ఆమె ఉన్నది. ఉద్దాలక తీర్థం దగ్గర యమదంష్ట అనే అమ్మవారు ఉన్నారు. చర్మ ముండ అనే పేరు కలిగినటువంటి ఒక అమ్మవారు ఉన్నారు ఇక్కడ. ఈ రకంగా ఇంకానండి ఈ ముగ్గురు చర్మముండాదేవి, తర్వాత మహారుండాదేవి, వీళ్ళందరూ మహారుండాదేవి, అలాగే చాముండాదేవి, ఈ ముగ్గురు కూడా క్షేత్రవాసులందరూ కూడా ఈ ముగ్గురు దేవతల్ని ప్రయత్నపూర్వకంగా సేవించాలండి. ధనము ధాన్యము పుత్ర పౌత్రులు వీళ్ళ ముగ్గురు కూడా ఇస్తూ ఉంటారు. వీళ్ళ పూజనము దర్శనము స్పర్శనం చేతనే ఊరికి అట్లా స్మరిస్తే చాలు, ఉపద్రవాలన్నీ మనకు నాశనం అవుతాయి, మోక్షలక్ష్మి కూడా ప్రాప్తిస్తుంది. తర్వాత ఈ మహాలక్ష్మి రుండాదేవి దగ్గరే స్వప్నేశ్వరి ఉందండి, ఆమెను కనుకనే మనకి ఆమెను కనుక బాగా పూజిస్తే స్వప్నంలో కనిపించి మనకు ఏం జరుగు శుభాశుభాలన్నీ కల్లో మనకు ఆమె చెబుతుంది అండి. అష్టమ్యాంచ చతుర్దశ్యాం నవమ్యాం నిశివాదివ, అష్టమి రోజు కానీ చతుర్దశి కానీ నవమి రోజు కానీ రాత్రిపూట కానీ ఆమెను సేవించాలి. ప్రయత్నత సమర్థ్యా సా కాశ్యాం జ్ఞానార్థి, కాశీలో జ్ఞానం కోరుకునేవాళ్ళు ప్రయత్నపూర్వకంగా ఈ అమ్మని సేవించాలి. స్వప్నేశ్వర్యా స్వప్నేశ్వరి స్వప్నేశ్వరుడు ఉన్నాడు అక్కడే ఉంది. వారుణ్యాం దుర్గాదేవి వ్యవస్థిత, ఆమెకు వరుణ పడమటి దిక్కుల దుర్గాదేవి ఉన్నదండి. క్షేత్రస్య దక్షిణం భాగం సా సదైవ అభిరక్షది, క్షేత్రం యొక్క దక్షిణ భాగాన్ని కాశీలో రక్షిస్తూ ఉంటుంది ఆ దుర్గాదేవి. రేపు ఒక 2 అధ్యాయాలలో దుర్గాదేవి యొక్క వృత్తాంతం అంతా వస్తుందండి, 2 అధ్యాయాలు రేపు. పంచక్రోశాత్మకాయ మహాలింగాయ జ్యోతిర్లింగస్వరూపాయ కాశీ విశ్వేశ్వరాయ శ్రీశివాయ నమః. మంగళం శ్రీమహేశాయ సర్వభూతాంతరాత్మనే నీలకంఠాయ నిత్యాయ గౌరీనాథాయ మంగళం. కైలాసగిరివాసాయ రుద్రాయ పరమాత్మనే సచ్చిదానందరూపాయ సాంబదేవాయ మంగళం. కాశీపురనివాసాయ కామితార్థప్రదాయినే అన్నపూర్ణాసమేతాయ విశ్వనాథాయ మంగళం. హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే మాతా పార్వతీక సంగే. హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే మాతా పార్వతీక సంగే. హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే మాతా పార్వతీక సంగే. విశ్వస్య కళ్యాణమస్తు, ధర్మస్య జయోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, లోకాస్ సమస్తా సుఖినో భవంతు. గోవధస్య నిషేధోస్తు